पुंसां नारायणो वसति यत्र स शङ्खचक्रः यन्मण्डलं श्रुतिगतं प्रणमन्ति विप्राः तस्मै नमो वकुलभूषणभास्कराय. నమ్మాళ్ళవారు రచించిన తిరువాయుమిడి దివ్య ప్రబంధంలో రెండవ భాగంలో విషయాలు తెలుసుకుంటున్నాం. నిన్నను ఆళ్వార్ పరమపదనాథుణ్ణి మనకి దర్శింపచేసి ఆయనలో ఉన్న గొప్పతనాన్ని తెలియచేసి వానికి చెందిన వాళ్ళు అవ్వండి అని ప్రార్థన చేశారు. అప్పుడు మన ఈ లోకల్ని ఉద్దేశిస్తూ నలమందమిల్లదోర్ నాడు పొగువీర్ అంటారు. అంతం లేని ఆనందం కలిగినటువంటి ఆ ప్రదేశానికి ప్రవేశించాలని ఉంటే ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పారు కిందటి తిరువాయుమిడిలో. చెప్పగానే భగవానుడు అనుకున్నట్ట, పాపం ఒకళ్ళకి చెప్తున్నారంటే చూడండి, మనం ఏదైనా ఒకటి ఉపమానం చెప్పామంటే నాకు బంగాళదుంప ఇష్టం అనుకోండి, ఎవరితోటైనా చెప్పినప్పుడు బంగాళదుంప తిన్నట్టు ఉంటుందండి అంటే అది మనకి ఇష్టం అయితే దాన్ని మంచిగా చెప్పాలనిపిస్తుంది. ఆళ్వారు ఇలా అంటున్నారు కదా, వీళ్ళకి చెప్తున్నారు ఇంత సుఖమైన పరమ పదాన్ని వెళ్ళండి అని చెప్తున్నారు, పాపం వారికి మోక్షం కావాలని కోరికగా ఉన్నట్టుంది, ఇద్దాంలే అనుకున్నట్ట భగవంతుడు. ఆళ్ళవారికి ఏది కావాలంటే అది ఇద్దాం, ఆయనకి మోక్షం కావాలని ఉన్నట్టుంది అనుకుని దగ్గరికి వచ్చి, ఆళ్ళవార్ మీకు మోక్షాన్ని ఇస్తాను, ఏమిటి ఏ మోక్షం మీకు కావాలి కాస్త సెలెక్ట్ చేసుకోండి అని చాయిస్ ఇచ్చేట ఆళ్ళవారికి. అంటే మోక్షాల్లో కూడా నాలుగు రకాలు ఉన్నాయి అంటారు, సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుధ్య అని నాలుగు రకాలు అంటారు. అంటే సాలోక్యం అంటే నాలుగు రకాలంటే అక్కడే ఇవన్నీ అనుభవాలు అవుతాయి మనకి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కోరుకుంటారు, ఆ లోకంలోనే ఉండడం, భగవంతుడు ఏ లోకంలో ఉంటే ఆ లోకంలోనే ఉండడం, సామీప్యం దగ్గరగా చేరి ఉండడం, సారూప్యం అంటే భగవంతుడితో సమానమైన రూపం కలిగి ఉండడం. ఒక లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటే భగవానుడు, మిగతా వాళ్ళకి అది ఉండదు అంతే, అక్కడికి వెళ్ళాక ఆయనలాగే ఉంటా ఉంటాం మనం కూడాను. స్త్రీ అవని పురుషుడు అవని ఆ రూపం అంతా కూడా భగవంతునితో సమానమైన రూపం వస్తుంది అని అంటారు. ఆ తర్వాత సాయుధ్యం అంటే సమానమైన గుణాలు కలిగి ఉంటాం, సత్యకామత్వం, సత్య సంకల్పత్వం మొదలైన గుణాలు భగవంతుడికి ఏవైతే ఉంటాయో అవే జీవుడికి కూడా ఉంటాయి అక్కడికి చేరాక. అటువంటి అన్ని రకరకాలు ఉన్నాయి కదా, ఏదైనా మోక్షం మీకు కావాలా, ఏది కావాలో కోరుకోండి అన్నట్టుగా అడిగేట స్వామి. అడిగితే ఈ ఆళ్వారు అంటున్నారట, సరే ముందర అడుగుదామనే ఉంది, నాకు అయినా అడగాలి చైతన్య, ఎందుకు అడగడం అసలు ఆళ్వారు అడగాల అంటే, అడగాలా అక్కర్లేదా చర్చ, అడగాలి అన్నారు మన వాళ్ళు. ఎందుకంటే అడగకపోతే ఎవరికి ఇవ్వాలి మోక్షం, ఎవరికైనా ఇచ్చేయాలి కదా, అడగని వాడికి ఇస్తాను అనుకుంటే ఎవరికైనా ఇచ్చేయాలి, ఇచ్చేస్తే మరి నరకం అనేది లేకుండా అయిపోతుంది, నరకం లోకం అంతా కాస్త గడ్డి మొలిచిపోతుంది, అక్కడ మరి ఎవళ్ళు ఉండరు. అందుకోసం అని ఒక్క కండిషన్ పెట్టుకున్నట్ట స్వామి, చైతన్యం ఉండి కాస్త నాకు కావాలి అనుకోండి ఇస్తాను అన్నాడు, అందుకోసం అడగాలి అంటారు. సరే అడగాలి కదా అని వచ్చేట భగవంతుడు దగ్గరికి, ఏం కావాలి మీకు ఏం కావాలి అని అడుగుదామని అడిగితే ఆళ్వారు, అడగాలంటే ఎలాగమ్మా అడుగుదామనే ఉంది కానీ, ఈయన ఇలా వచ్చేస్తూ ఉంటే అందాలు చూస్తూ ఉంటే పిచ్చెత్తిపై అడగలేకపోతున్నాను, గుర్తు రావటం లేదు, మరి ఇంత పిచ్చి అందం ఒకటి కాస్త మరుగుపరుచుకోడు అందాన్ని, ఇలా వచ్చేసరికల్లా చూసేసరి మరి ఏది గుర్తుండటం లేదు నాకు. మనకి చూసారు భారతంలో చెప్తూ ఉంటారు, ఆ కర్ణుడు శక్తి అనే ఆయుధాన్ని అర్జునుడి మీద వేద్దామని రోజు తెచ్చుకునేవట, ఆ రోజు మర్చిపోయేవట, ఇంటికి వెళ్ళాక అయ్యో శక్తి వేయలేదే అనుకునేవట. భగవంతుడు అలా చేశాడు శ్రీకృష్ణుడు. అలాగా ఇక్కడ ఏమి శాపం లేదు, ఆయన అందమే శాపం అయిపోతుంది ఆళ్ళవారికి, అడగలేకపోతున్నట్ట. అందుకని సరే ఇంకెందుకు, కాస్త దూరంగా ఉంటే ఈయన అడగగలను, లేకపోతే లాభం లేదని, ఇప్పుడు నా మీద వచ్చి అలా మీదకి రాక అలా నించో కాస్త దూరంగా, అప్పుడు నా అభిప్రాయం ఏదో చెప్తారని ఈ తిరువాయుమిడిలో కాస్త ఆయన కాస్త దూరంగా పెట్టి శుభ్రంగా ఆయన కావాల్సింది ఏదో చెప్తున్నారు అంటారు. అయితే ఏమిటి కావాలి అంటే, మామూలుగా ప్రతి జీవుడు కూడా స్వామికి పరతంత్రుడు. పరతంత్రుడు అంటే ఆయన చేతే నడిపింపబడేవాడు, తనకి స్వాతంత్ర్యం లేనివాడు. అంటే చందనం ఉంది, పువ్వు ఉంది, వెన్నెలు ఉంది, ఇవన్నీ ఏంటి, అవి మనకి ఉపయోగపడతాయి కానీ వాటికి చందనం రాసుకుంటే మనకు ఆనందం, చందనానికి ఏం ఆనందం లేదు, పువ్వు పెట్టుకుంటే మనకి తృప్తి, పువ్వుకేం తృప్తి లేదు. అందువల్ల ఇవన్నీ కూడా ఒకళ్ళ కోసం ఉపయోగపడితే వీడు కూడా ఒకళ్ళ కోసం ఉపయోగింపబడేవాడు కనుక వాటికి ఒక చైతన్యం ఉండని పదార్థములు ఎలాగైతే భగవానుడికి ఏ వినియోగపడతాయో అలాగ వినియోగపడాలి అనేదే కోరిక. చేతనలకు ఉండాలి, అసలు సహజంగా అదే ఆళ్ళవారికి ఉన్నది. అయితే అడగాలి, ఉండాలి కోరిక, మళ్ళీ మనం పరతంత్రులం, ఆయన చేతే నడిపింపబడాలి, కానీ చైతన్యం ఉన్నందుకు కోరిక కోరాలి, ఈ రెండూ కూడా ఉంటాయి అని మనకి ద్వయమంత్రం అని చెప్తారు. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. ఈ మంత్రంలో మొదటి లైన్లో శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే అంటే శ్రీమన్నారాయణ చరణములనే నేను ఉపాయముగా స్వీకరించాను. దేనికి, దేనికి ఉపాయంగా స్వీకరించావు నువ్వు? ఆ లైన్తో కానీ ఆపేస్తే మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు. నా పరీక్ష పాస్ అవ్వాలి, నాకు ఆరోగ్యం రావాలి, ఏదైనా ఇస్తాడు భగవంతుడు కదా, అక్కడితో ఆగిపోతుంది. కాదు, నాకు భగవత్ కైంకర్యము మాత్రమే కావాలి అనిపించినప్పుడు ఆ రెండో లైన్ శ్రీమతే నారాయణాయ నమః. మహానా, నా కోసం కాదు, నారాయణుని కైంకర్యమే నాకు ప్రార్థన, నా ప్రార్థన అదే అని చెప్పడం రెండో లైన్. అందువల్ల అదిగా ఆ ద్వయమంత్రం ఎలాగైతే శ్రీమన్నారాయణ చరణములే ఉపాయమైనా మళ్ళీ నీకు కావలసినదేదో నువ్వు చెప్పాలి అని రెండో లైన్ ఎలాగైతే చెప్పిందో అలాగే ఆళ్వారు కూడా స్పష్టంగా తమకు కావలసినదేదో చెప్తారు. అయితే ఏమి కావాలి అంటే పారతంత్ర్యమే జీవధర్మం. ఈ పారతంత్ర్యం అంటే మోక్షం కూడా నా కోసమని నేను అడగను, నా కోసమని నేను మోక్షం అడగను. నీకు నన్ను తీసుకెళ్ళాలి అని సరదాగా ఉంటే తీసుకెళ్ళి, నీ కోసమని నువ్వు తీసుకెళ్తే నేను ఒప్పుకుంటాను, కానీ మోక్షం కూడా పాపం ఆళ్వారు అడుగుతున్నారని ఏదో భిక్షం వేసినట్టు ఇస్తే నాకు అక్కర్లేదు. ఆ స్థితికి వెళ్ళిపోయారండి. మన రామదాసు రాముణ్ణి తిట్టినట్టుగాను నిందిస్తాడు కదా, ఎవరబ్బ సొమ్మని నగలు పెట్టేసుకున్నావు అంటాడు చూడండి. అంత ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి భగవంతుడితో అంత చనువు ఉంటుంది, మనకున్న భయం వాళ్ళకు ఉండదు. అందువల్ల నువ్వు ఏదో ఇచ్చేస్తాను, ఏదో మీకేం కావాలి ఆళ్ళవారిని అడిగిస్తాను, నాకు అక్కర్లేదు, నీ కోసం నన్ను తప్పనిసరిగా స్వీకరిస్తానంటే వస్తాను, లేకపోతే లేదంటారు. ఇది చాలా విచిత్రమైంది. ఇప్పుడు ఆ వ్యాఖ్యానం చెప్పేటటువంటి వాళ్ళు దీనికి ఉదాహరణ చెప్పాలి, ఇలా ఉంటుంది పారతంత్ర్యం అని చెప్దామంటే చూసారు కదా లోకంలో, ఎక్కడా లోకంలో మీకు చెప్పలేము మేము, కానీ పురాణ పురుషుల్లో మనకు కనిపిస్తారు. రాముని దగ్గర ఉన్న లక్ష్మణుడు భరతుడు, లక్ష్మణ భరతులు రామ సన్నిధిని ఎలాగైతే ప్రవర్తించారో అది తెలుసుకుంటే జీవుడు ఎలా ఉండాలో మీకు తెలుస్తుంది అని పెద్దలందరూ చెప్తూ ఉంటారు కదా, అది ఇక్కడ వారు చెప్తున్నారు. ఎలాగా భరతుడు దశరథుడి మరణం అయ్యాక కైకేయి రాజన్ అని పిలుస్తుంది, రాజా అంటుంది. రాజా అనేసరికి చాలా బాధపడిపోతాడు భరతుడు. రాజా అంటే బాధ ఏంటి అంటే, అయ్యో నాకు సహజం కానటువంటి ఒక లక్షణాన్ని నాకు ఆరోపించేసిందే, నేను భగవంతుడికి చెందినవాడిని, నన్ను పట్టుకో రాజా అంటే ఏదో పని మనిషి మన దగ్గర ఎప్పుడు వినయంగా మన పని చేసి పెడుతున్నాడిని, ఒకరోజు ఆవిడ రాగానే అమ్మగారు దయచేయండి అన్నాం అనుకో, ఆవిడ మన కోపం వచ్చింది అనుకుంటుంది, అలాగే అనిపించింది, ఇదేం నా సహజం కాని లక్షణం నాకు పెట్టేస్తోంది మా అమ్మ అని బాధ వచ్చేసి. విలలాప సభా మధ్యే జగర్హేచ పురోహితం అంటారు, నిండు సభలో వశిష్ఠ మహాముని నైనా నువ్వు రాజు అవ్వాలి, ఆయన పురోహితుడు కనుక ఆయన కొంత ధర్మం తెలుసును కనుక నువ్వు రాజు అవ్వక తప్పదయ్యా అని చెప్తే, సభా మధ్యే విలలాప, నిండు సభలో ఏడ్చేసాడు. ఇక్కడ విలలాప అంటే చెప్తారు, లలాప అంటే ఏడవడం అని, వి అనే ఉపసర్గ అంటారు. ఈ ఉపసర్గలు దేనికి పెట్టినా దాని అర్థంలో మార్పు రావడం కానీ అర్థానికి ఆధిక్యం రావడం కానీ అవుతుంది. ఇక్కడ ఆ విలలాప అనడం వల్ల ఎక్కువగా ఏడ్చేసాడు అంటే మగవాడు ఏడవదగనంత, మగవాడు కాస్త ఎంత కష్టం వచ్చినా లోపల కుంగిపోతాడు, కానీ ఆడదేడ్చినట్టుగా నిండు సభలో హోరుమని ఏడ్చేసాడు అని చెప్తారు. విలలాప సభా మధ్యే జగర్హేచ పురోహితం, ఆ పురోహితుడిని నిందించేశాడు కూడా వశిష్ఠుని, ఏంటి దీన్ని అలా ఇంట్లాంటి పని చేసావేమిటి అని అనేశాడు. ఆ చెయ్యరాని పని కూడా చేయవలసినంత బాధ వచ్చింది. ఎందువల్ల తనకి సహజంగా ఉండేటటువంటి దాస్యానికి విరుద్ధంగా తానే స్వతంత్రుణ్ణి అని లోకమంతా కూడా ఒప్పేసుకుంటున్నారే అనే బాధతో అంత తల్లడిల్లిపోయాడు అంటారు. అక్కడే మరొక శ్లోకం చెప్తారు. ఆయన భరతుడు అడుగుతాడు వశిష్ఠుడిని, నేను ఎలాగ రాజునైపోయేదయ్యా, కథం దశరథాజ్యాతో భవేద్ రాజ్యాపహారక. నాన్నగారు శ్రీభాష అప్లాచార్య స్వామి వారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, కథం అని ఆ శ్లోకం మొదలు పెట్టడంలోనే ఉంది ఒక అందం అని. కథం ఎలాగా, ఎలాగా అంటే అసాధ్యం, అసాధ్యమైనప్పుడు కథం అంటాట, ఎలా ఇది ఎలా సాధ్యం, మరి ఆయన స్వభావానికి అది మరి కుదరటం లేదు, దశరథాజ్యాతో భవేద్ రాజ్యాపహారక, ఒక్క మాటు పిల్లడు వెళ్ళిపోయాడు అని మనసుకు స్థిరపడగానే ప్రాణాలే వదిలేసిన దశరథుడి కొడుకుని నేను, రాముడు వెళ్ళిపోతే హాయిగా ఉండనా? ఇది నాక సాధ్యమయ్యా పనేనా అంటూ భవేద్ రాజ అక్కడ ధర్మం వక్తుమిహార్హసి అంటారు. ధర్మం చెప్పండి అన్నట, ధర్మమే చెప్పాడు వశిష్ఠుడు. తండ్రి చనిపోయాడు, అన్నయ్య అడవి కలిపోయాడు, అరాజకంగా రాజ్యం ఉండకూడదు, తర్వాత పెద్దవాడు ఈయనే, అందువల్ల ఈయనకి పట్టాభిషేకం అవ్వాలి, ఇదే రాజ్య ధర్మం. కానీ ఆయన అంటున్నది ఏంటంటే, ఆ ధర్మం కాదండి చెప్పవలసినది, నా స్వభావాన్ని బట్టి ధర్మం చెప్పు, నా స్వభావానికి ఏది ధర్మమో అది చెప్పండి. అలా చెప్పాలంటే ఏం చెప్పాలి, పాపం భరతుడు రాజ్యం చేయలేడండి అనాలి వశిష్ఠుడు. అలా అనలేదే, ఏం అన్యాయం అంటూ బాధపడతాడు. ఇదే మనకి లక్ష్మణుడి దగ్గర కూడా, ఆ ఏదైనా ఒక పని చెయ్యటం భగవంతుని యొక్క ఇష్ట ప్రకారమే తప్ప తన కోరిక కూడా ఆయన ఆజ్ఞ చేతే చేయాలి అని చెప్తారు. అడవికి వెళ్ళిపోతున్నప్పుడు కురుష్వ మామ అనుచరం అంటాడు. కురుష్వ చేసుకో అని అర్థం అంటారు. కురు అంటే చేయి, కురుష్వ అంటే చేసుకో. చేయికి చేసుకోకి తేడా లేదా, చెయ్యి అంటే మామూలుగా ఎవరి కోసమేనా, చేసుకో అంటే ఆయన కోసమే కదా. అందుకని కురుష్వ మామ అనుచరం, నన్ను అనుచరుడిగా చేసుకో అన్నట. అంటే చెయ్యి అనలేదుట, అంటే చెయ్యి అంటే లక్ష్మణుడి కోసమేమో కాదు, నీ కోసమని నువ్వు చేసుకో, నన్ను నువ్వు తీసుకెళ్ళాలి అని తీసుకెళ్ళు అని ప్రార్థిస్తున్నారు. ఆయన ఇష్టంతో తీసుకెళ్ళాలి, ఇదెక్కడ బాధ. నవ్వుతూ ఉండు అంటే ఎలా, మన కోపంగా ఉండగా అంటే మరి అంతే. ఆ జీవధర్మం ఎలా ఉంటుంది అంటే, భగవంతుని చేతనే పరిపాలింపబడాలి, భగవంతుని ఇచ్చాధీనమయ్యే తన నడుబడి ఉండాలి అని ఉంటుంది. కనుక కురుష్వ మామ అనుచరం, అనుచరంలో కూడా అందం చెప్తారండి వ్యాఖ్యానంలో. అనుచరుడు అంటే వెంటనంటి ఉండేవాడు. వెంటనంటి ఉండడం అంటే నీ నీడ నిన్ను వదిలి ఎప్పుడైనా ఉంటుందా, నీ నీడను ఎప్పుడైనా నిలు అన్నావా, అగిపో నాతో రాకు అన్నావా, నేను వేరే ఒక వ్యక్తిని భావించి నన్ను ఉండిపోమన్నావు, కాదు నేను నీ అనుచరుణ్ణి అని లక్ష్మణుడు కాస్త భరతుడు అంత వినయంగా అడగడు, కాస్త ఫోర్స్ చేస్తూ అదే విషయాన్ని ఈయన కూడా ప్రస్తావిస్తాడు అంటారు. ఇక్కడ లక్ష్మణ అన్నప్పుడు కూడా ఆ భగవత్ కైంకర్యం అనేటటువంటి లక్ష్మే కలవాడైన, అలాంటి లక్ష్మి పోతూ ఉంటే భరించలేకపోయాడు అని చెప్తూ ఉంటారు. ఇదిగా ఇలాగా ఈ పారతంత్ర్యాన్నే ఇప్పుడు మన ఆళ్వారు కూడా ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు తిరువాయుమూషులో, ఎమ్మా వీట్టు తిరమం చెప్పం, నిన్ శమా పాదపర్పు తలై సేర్తు, ఒల్లై కైమా తున్బం కడింద పిరానే, అమ్మా అడియేన్ వేండవది ఇదే అంటున్నారు. స్వామి ఎక్కడొచ్చినా సరే కాస్త తమకు ఎక్కువ దుఃఖం కలిగి తీరాలి అనిపించినప్పుడల్లా గజేంద్రుణ్ణే తలుచుకుంటూ ఉంటారు. ఆ కైమా తున్బం కడింద పిరానే, ఆ పెద్ద తొండం కలిగినటువంటి ఆ గజేంద్రుడి యొక్క దుఃఖాన్ని తీర్చినటువంటి ఉపకారం కూడా, ఎక్కడ ఎవరి దుఃఖం తీర్చినా అది తమకు ఉపకారం అనే ఆళ్వారు భావిస్తారు. ఉపకారకుడు ఎవరికి, ఏనుక్క ఆయన దుఃఖం తీర్చిన ఉపకారకుడు అంటే తనకే ఉపకారకుడు. ఏ పని చేసినా, ఏ అవతార చేష్టితములు చేసినా తమ కోసమే చేస్తున్నారు అని భావిస్తారు. ఎమ్మా వీట్టు తిరమం చెప్పం, మా నాకు ఏ రకమైన మోక్షం కావాలో అది నేను చెప్పను. మారాన్ చేస్తారు భగవంతుడి దగ్గర, మారాన్ చేస్తారు ఆళ్వారు, మీకు ఏం మోక్షం కావాలో చెప్పండి అని. పాపం ఆ భగవానుడు వచ్చి నించున్నాడట, ఈయనేమో నేను చెప్పను, నాకేం మోక్షం కావాలో నేను చెప్పను, అది ఏంటో తెలియదు. ఆ సాన్నిహిత్యం ఎంత, ఇద్దరు భగవంతుడు ఆళ్వారు ఎంత ఏకమైపోయారో, ఎంత ప్రేమ ఉందో అనిపిస్తుంది ఈ సంభాషణ చదివితే. ఇక్కడ చెప్పం అనగానే వ్యాఖ్యాతలు, ఇంతకు ముందర ఎవరు రెండు మూడు ప్రశ్నలు చదవాలి అయి ఉండాలి, లేకపోతే ముందగానే చెప్పం అనేస్తారా అని ఒక సంభాషణని భావించారు. ఇలా అయ్యింది, ఏమిటైందిట, ఆళ్వారి దగ్గరికి వచ్చాట భగవంతుడు. వచ్చి మోక్షం మీరు కావాలి అని వెనక తిరువాయిలో మోక్షం మోక్షం అన్నారు, అంటే సంసారాలకు ఉపదేశం చేశారు కదా, అదే మీకు మోక్షం కావాలి అని నాకు అనిపిస్తోంది. ముక్తిర్ మోక్ష మహానంద అని, మోక్షం అంటే ఆనందం, ఆనందం కొందరికేమో ఈ లోకంలో సుఖాలకే కలుగుతూ ఉంటుంది, మరి అలాంటి ఆనందం మీకు కావాలా ఇవ్వనా అన్నాడట ముందర, అంటే పరీక్షిస్తున్నాడట. అదే నచికేతుడిని ఎముడు పరీక్షించాడంటారే, ఇది కావాలా అది కావాలా అని అడిగి కోసం కఠోపనిషత్తులో చెప్తారు. అలాగా ఇక్కడ కూడా పరీక్షిస్తున్నట్ట. అంటే వాళ్ళ వారేమో నాకు అది ఒక్కర్లేదన్నారు. ఫోన్లేండి అంటే ఇక్కడ ఎం మా వీడు అని విభజిస్తే వీడు అంటేనే మోక్షం, మా వీడు అంటే గొప్ప మోక్షం, ఇంకా ఎం మా వీడు ఇంకా గొప్పదైనటువంటి మరి అడ్డలైనటువంటి గొప్పతనం కలిగినటువంటిది. అంటే ఈ మూడు స్టెప్పుల కోసం చెప్తున్నారు. వీడు అన్నట్టు ముందర వీడు ఆనందం ఇచ్చేదా అంటే వద్దన్నారు. అయ్యో ఏమీ వద్దన్నారు, పోనీ మా వీడు ఇచ్చేదా, మా వీడు అంటే గొప్ప ఆనందం. ఏమిటది అంటే మనకి ఈ శారీరకమైనటువంటి సంబంధం ఉండడం వల్లే ఆత్మకి ఈ దుఃఖానుభవం. ఎప్పుడు సహజంగా జ్ఞానానంద లక్షణములు కలిగినది ఆత్మ. ఆత్మ తనంత తాను ఎప్పుడూ కూడా దానికి ప్రకృతి సంసర్గం కానీ లేకపోతే ఎప్పుడు ఇంచుమించు పరమాత్మతో సమానమైనటువంటి అష్టగుణములు ఆవిర్భవించే ఉంటాయి. అలాంటి ఆత్మ బాధపడుతోంది అంటే శరీర సంబంధం వల్ల కదా. ఈ శరీర సంబంధం తీసేస్తే ఆత్మ ఆత్మగా తనని తాను ఎరిగి ఉంటే అది ఒక మోక్షమే, కైవల్యం అంటారు దాన్ని. అది ఇవ్వనా అని మా వీడు అన్నారు. అంటే నాకు అది అక్కర్లేదు, నాకు అది అక్కర్లేదు వదిలేయమన్నా. సరే అయితే ఎమ్మా వీడు ఇస్తాను అంటే మంచి పరమ పురుషార్థం, దానికన్నా మించి మానవులు కోరదగినది ఏదీ లేనటువంటి మోక్షం పరమపదం ఇస్తాను, స్వీకరించండి అని. సరే ఎన్నిసార్లు మీరు ఏదో ఇస్తూ ఉంటానండం, నేను కాదంటూ ఉండడం, ఈ చిక్కు ఎందుకు నాకు, నాకు అసలు వద్దు, నేను మీరు ఇస్తాను నన్ను అడిగి నా చాయిస్కి వదిలి ఇస్తానంటే అమ్మా వీటికి తిరమని చెప్పం, నాకు కావలసినటువంటి మోక్షాన్ని గురించి నేను చెప్పను అంటే చెప్పరా అయితే అంటే మరి చెప్పనంటే చెప్పనే కానీ అన్నట్టుగా మరొకటి చిన్న మళ్ళించి చెప్తున్నారు. నిన్ శమ్మా పాదపరుపు తలైసేరుతో వల్లై, నీ శమ్మా పాదపరుపు నీ ఎర్రనైనటువంటి గొప్పవైనటువంటి ఆ పాద పంకజాలని నా తల మీద చేర్చేయి. ఒల్లై అంటే వేగంగా, అన్నిటికీ తొందరే, ఒల్లై అంటే వేగంగా నా నీ పాద పద్మాలని నా తల మీద చేర్చేయి అన్నారు. అంటే ఇక్కడ పాద పంకజాలు ఎర్రగా ఉన్నాయి అంటే వికాసం ఉందిట, కాంతి ఉందిట, చల్లదనం ఉందిట, పరిమళం ఉందిట, ఇవన్నీ మామూలు తామరకు ఉంటాయి, వాటన్నిటిలోనూ ఆధిక్యములన్నీ ఒక చోట పోకపోస్తే అలా ఉంటాయి మా స్వామి పాదాలు. అలాంటి పాదాలని నా తల మీద చేర్చు. ఈ కోరిక అప్పుడు భరతుడు కోరాడు. భరతుడు రాముడి దగ్గరికి వెళ్ళి తిరిగి రమ్మని చెప్పినప్పుడు యావన్న చరణవు భ్రాతు, ఇంకా వెళుతూనే కోరక ముందే పక్క వాళ్ళతో చెప్తాడు, నాకు ఎప్పటికీ నా మనస్సుకి శాంతి లభిస్తుంది అంటే, యావన్న చరణవు భ్రాతు ప్రార్థివ వ్యంజనాన్వితౌ శిరసా ధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. ఆ రాజాలంకార చిహ్నితములైనటువంటి ఆ భగవంతుని యొక్క పాదారవిందాలు ఎప్పుడు నా తల మీద చేరుస్తారో అప్పటి వరకు నాకు శాంతి లేదు, అప్పుడే నాకు శాంతి అని చెప్తారు. ఎప్పుడైనా సరే ఇప్పుడే శమ్మా పాదపరుపు కదండి, పాద పంకజం అంటే పువ్వు, పువ్వు తల మీద పెట్టుకోవాలని ఆళ్వారు కోరుతున్నారట. అయితే పువ్వులు గట్రా ముస్తాబ్ అవ్వాలంటే స్నానం అవ్వాలి కదా, స్నానం చేశారా ఆళ్వారు, వ్యాఖ్యాతలు చెప్తారు. అయ్యయ్యో చేశారండి, ఎప్పుడు వెనక తిరువామిదిలో, రెండు తిరువామిదిల వెనక ఈరిలింబ తిరువెళ్ళం యాన్ మోషిగినన్ అంటారు, అంతులేని ఆనంద సాగరంలో నేను మునిగిపోయాను అన్నారు. అదిగో అయిపోయింది కదా స్నానం, ఇప్పుడేమో పెట్టేసుకుంటున్నారట ఈ పువ్వుని, తలై చేర్తే ఆ తల మీద చేర్చేసి అంటారు. ఈ తల మీద చేర్చడం ఎలా ఉండాలి, ఎప్పటికీ నాకు తొలగిపోకుండా నా తలకి అది స్థిరమైన చిహ్నంగా ఉండిపోవాలి. ఇది అలా ఎక్కడైనా అలాగా ఒళ్ళయ్య అన్నారు కదా, వేగంగా రావాలి. మరి అలా తొందర పెట్టేస్తే ఎలాగ, ఏదో చేస్తాను అంటున్నాను కదా, హడావిడి పెట్టేస్తే ఎలాగా అంటే, ఎందుకు అయ్యా నువ్వు హడావిడి పడ్డ రోజులు లేవా, అప్పుడు గజేంద్రుడిని రక్షించడానికి తాపీగా వచ్చావా, ఎలా పరిగెట్టుకు వచ్చావయ్యా, నాకు ఎరగనా ఏమిటి, కై మా తున్బం కడింద పిరానే, ఆ మంచి తొండము అంట, కై అంటే మనకి చెయ్యి దానికి తొండం, ఆ కరీంద్రుడి యొక్క దుఃఖాన్ని పోగొట్టిన ఉపకారకుడా, అయితే అప్పుడు ఎందుకంత తొందరపడ్డాడు స్వామి అంటే, పరమాపద మాపన్నో మనసా చింతయధరిం సతు నాగవర శ్రీమాన్ నారాయణ పరాయణ అని విష్ణు పురాణంలో చెప్తారు. పరమాపద మాపన్న గొప్ప ఆపద వచ్చేసింది, పరమాపద అది అంత గొప్ప ఆపద వచ్చేస్తే ఆయన అలా స్పీడ్గా వచ్చేస్తాడు. ఏమిటా గొప్ప ఆపద అంటే, ప్రార్థన అవసరం లేకుండానే రక్షించవలసినంత ఆపదట. అంటే ఏంటిది, ఆయన మన గజేంద్రుడు మనకి తెలుగులో పోతను చెప్తాడు కదా, ఎవరు మూలం ఎవరు, ఎవరు అందరికన్నా మొదటివాడెవడు అని ప్రార్థిస్తాడు ఆయన. అంటే ఎవరు పరాత్పరుడో వాడు నన్ను రక్షించాలి అని నమ్మేసి తన కష్టాన్ని తాను భరిస్తూ ఉండిపోయాడు. అలాంటి స్థితి వచ్చినప్పుడు మరి ఎవరు చెప్పక్కలేదు, ఆయనే పరిగెట్టుకు రావాలి. మరి నాది అదే స్థితి కదా, రావద్దా? మనసా చింత ఎత్ పాపం బయటకి మొరపెట్టగల స్థితి లేదు, అలా లోపల లోపల తలుచుకుంటున్నాడు. అలాంటి స్వామి ఆనాడు వచ్చి కాపాడేవు కదా, ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసరికి అన్ని రీజన్లు, ఏ మోక్షం కావాలి ఏమిటి నన్ను ప్రశ్నలు. అప్పుడు అడిగావేంటి గజేంద్ర నిన్ను ఎలా రక్షించింది, చక్రం పట్టి ఇలా కోసేదా ఇలా కోసాయో అని అడిగాడా? టంగిన వచ్చి రక్షించేయలేదు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేసరికి ఏమిటయ్యా ఈ రీజన్లు? కార్ముగిల్ పోల్ వణ్ణన్ కన్ననై నాన్కని నాన్కని అంటున్నారు. ఆహా, ఆ కార్ముగిల్ పోల్ కన్నన్, ఆ నల్లనైనటువంటి అందంగా వేండువది ఇదే, నా కావలసినది ఇదే. ఏంటది వేండువది ఇదే, నా కావలసినది ఇదే. ఏంటది? అదిగో నీ పాద పద్మాలు నా తల మీద చేర్చడం మాత్రమే నాకు కావలసింది, ఇంకా నేనేం కండిషన్లు నీకు చెప్పనయ్యా, నీ ఇష్టం అంటున్నాను. ఇక్కడ స్వామి ఒకసారి ప్రార్థిస్తూ జ్ఞానకైత అంట, జ్ఞానం అనే చెయ్యి నాకు ఇయ్యి అన్నారు. ఏమిటి జ్ఞానానికి చెయ్యి అన్నారు ఎందుకు? జ్ఞానమునియ్యి అంటే చాలు కదా, జ్ఞానం అనే చెయ్యి ఇయ్యి ఎందుకన్నారు? అంటే నూతులో పడిపోయిన వాడికి పైకి తీయాలి అంటే చెయ్యి అందించినట్టుగా భగవంతుడు లేదా భగవద్భక్తులు ఒకరికి అందించాలి చెయ్యి. చెయ్యి అందిస్తే కానీ ఆ లోపల ఉన్నవాడు బయటికి రాలేడు. ఈ జ్ఞానం అనేది అలాంటి చెయ్యి అని భావిస్తారట ఆళ్వారు. అందుకోసం జ్ఞానక్కయిత నా జ్ఞానం అనే చెయ్యి అందించవయ్యా అని భగవానుడినే ప్రార్థిస్తున్నారు. ఈ సమయంలో వ్యాఖ్యానంలో ఒక చిన్న ఐతిహ్యం అంటే ఒక చిన్న కథ చెప్తారు. అంటే ముదలియాండాన్ అని ఒక మహాపురుషులు ఉండేవారట తిరునారాయణపురంలో. ఆ తిరునారాయణపురంలో ఉండే ముదలయాండాన్ దగ్గర ఒకరెవరో అన్ని శాస్త్రాలు అవి చదువుకున్నారట. చదువుకొని తర్వాత వెళ్ళి శ్రీరంగానికి వెళ్ళి ఎంబార్ అనేటటువంటి మహాపురుషుల దగ్గర పంచ సంస్కారాలు పొందారు, సమాశ్రయణం అంటారే దాన్ని పొందారట. పొందితే తర్వాత తెలిసిందిట ఎంబార్కి, ముదలయాండాన్ శిష్యుడు నా దగ్గరికి వచ్చేసి ఇలాగ మంత్రోపదేశం పొందాడు అనుకొని, అయ్యో తప్పో ఏమిటో, వారి శిష్యుల్ని నేను మంత్రోపదేశం చేయడం ఏమిటో వారు మహాపురుషులు అని వెళ్ళి అడిగారట. స్వామి క్షమించండి, నాకు తెలియక మీ శిష్యుడని తెలియక నేను ఆయనకి మంత్రోపదేశం చేశాను, మీరే ఉండగా నేను చేయడం ఏమిటి, చాలా తప్పైపోయింది అని. అంటే ఆయన అన్నట్ట, అబ్బాయి అది కాదండి, జ్ఞానక్కయిత అన్నారు కదా ఆళ్వారు, చెయ్యి జ్ఞానం అనే చెయ్యి అందించండి అన్నారు కదా, నూతులా పడిపోయిన వాళ్ళకి ఇద్దరం చెయ్యి అందిస్తే వేగం బయటికి రాడు అని చెప్తే మీరు అందించండి నేను అందిస్తాను, అందులో తప్పేమిటి కనుక అని అన్నారట. అంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఒకరి దగ్గర తెలుసుకున్నా మరొకరి దగ్గర కూడా తెలుసుకోవచ్చు. అదే ఒక మహాపురుషులే అందరూ ఉంటారు, ఎందరో అందరినీ మనం స్వీకరించవచ్చు అని దీనిలో మనకి చెప్తూ ఉంటారు. అని చెప్తే తండ్రి నాకు ఆ జ్ఞానం అనే, అయితే జ్ఞానం కావాలా భక్తి కావాలా ఆళ్వారికి? ఆళ్వారికి జ్ఞానం భక్తి వేరు కావు. మామూలుగా లోకంలో జ్ఞానం వేరు భక్తి వేరు అనుకుంటారు, కానీ ఆళ్వారికి మొట్టమొదటి తిరువాయిములోనే మయర్వర మదినల మరులినన్ అని భక్తి రూపంగా మారే జ్ఞానాన్ని అందించాడు భగవంతుడు అని చెప్తారు కదా. ఇది ఎప్పుడైనా వీరు ఒకవేళ మరపొచ్చింది అనుకున్నా మళ్ళీ అడిగితే జ్ఞానం అంటే భక్తి, భక్తిగా మారే జ్ఞానమే తప్ప వేరే జ్ఞానము వేరే భక్తి ఉండవు. ఇంకా చెప్తారు స్వామి, చెయ్యే తీవినై అన్న అరుళి చెయ్యం ఎంత యారు శకరక్కన పిరానే, శకరక్కన పిరానే ఆ చక్రాన్ని ధరించినటువంటి కృష్ణ అని పిలుస్తారు లోకంలో. అంట ఎవరికైనా కనుక జ్ఞానం కలగాలి అంటే స్వామి ఒక దారి పెట్టేట. ఏమిటా దారి? మనందరికీ ఒక దారి పెట్టేట, ఆళ్వారికి ఒక దారి పెట్టేట. ఏమిటి మనందరి దారి అంటే బోల్డెన్ శాస్త్రాలు పెట్టేట. ఆ శాస్త్రాలన్నీ చదువుకొని ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు తెలుసుకొని, పొందవలసింది భగవత్ ప్రాప్తి, పొందరాని ఇతర విషయాలు అని తెలుసుకొని ముందుకెళ్ళాలి, అది పద్ధతి. కానీ వాళ్ళ ఆళ్వారికి వేరే దారి పెట్టుకున్నట్టండి, మనం ఈ దారిలోనే వెళదాం. ఏమిటి దారి అంటే తన అందం చూపించేట. తన అందం చూపించేస్తే ఈ శాస్త్రాల్లో చచ్చి చెడి చదువుకొని బుర్ర బద్దలు చేసుకుంటే తెలిసే ఇతర విషయం మీద వైరాగ్యం, భగవద్ విషయం మీద అనురక్తి కలగడమే కదా వీటన్నిటి ప్రయోజనం. ఇది కాస్త ఆయన అందం ఒకసారి చూపేసేసరికి వీళ్ళలో వీళ్ళకే కలిగిపోతుంది. అలా కలిగిపోయిందిట ఆళ్వారికి ఆ సౌందర్యం దర్శింపచేశాడు. ఏమిటి సౌందర్యం, ఎక్కడ ఈ పాశురంలో సౌందర్యం ఎక్కడ వచ్చింది అంటే, అదిగో కయ్యారు చక్రం, ఆ చేతిలో చక్రం పట్టుకుంటాడా? మామూలుగా ఆయుధాలు పట్టుకుంటే ఎప్పుడైనా భయం, ఇప్పుడు ఎవడైనా తుపాకీ పట్టుకో ఉన్నాడు అంటే డామ్ డామ్ పేల్చిస్తా అని కదా తోస్తుంది. కానీ ఆళ్వారికి అలా తోచదు. ఆ చక్రం ఒక ఆభరణంలా ఉంటుంది ఆయనకి. ఏదో చూడండి, కీ చైన్ గట్రా ఇలా తిప్పుతూ ఉంటారు, అలాగా చక్రం తిప్పుతూ ఉంటే ఎంత అందంగా ఉన్నాడో. అందులో మరి ఆయనకి విరోధి నిరసనం కన్నా ఎక్కువగా సౌందర్యం కనిపిస్తుంది కనుక ఆ కయ్యారు చక్రత్ అని అదిగా అలా ధరించి నాకు ఆ సౌందర్యాన్ని చూపించి నన్ను లొంగ తీసేసుకున్నాడు స్వామి. దానివల్ల ఏమిటైపోయిందిట, అయ్యార్ కన్నమ్మడైక్కలం నిన్ కజలు ఎయ్యాది ఏత్త వెనక్కే అరళిసేయి. స్వామి, అయ్యారంటే కపం, కపాన్ని కపం కంఠాన్ని అణిచేస్తున్నా సరే, కపం కంఠాన్ని నొక్కేస్తున్నా సరే, నిన్ కజలు ఎయ్యాది ఏత్త నీ పాదాలని శ్రమ లేకుండా స్తుతించేలా చేసావయ్యా. అదిట ఆళ్వారికి కలిగినటువంటి అనుగ్రహం ఏంటంటే, బాగా ఇది శారీరకమైన ఒకవేళ ఏ బాధలైనా వస్తే, ఇప్పుడు కపం కుత్తుకని అణిచేస్తుంది అని కదా చెప్తూ ఉంటారు, అలాగా అణిచేసినప్పుడు కూడా ఏదో కష్టపడి అమ్మో చచ్చిపోయేటప్పుడు భగవంతుణ్ణి తలుచుకుంటే పుణ్యం, దానివల్ల మనం హాయిగా ఏదో తర్వాత లోకాల్లో సుఖపడతాం అని ఏదో ప్రయత్నం చేస్తూ ఉండి కష్టపడి కృష్ణ వాసుదేవ అనుకోవాలి, లేదా వాళ్ళ చెవుల్లో ఎవళ్ళో అనాలి అని అంటారు కదా. ఆళ్వారికి ఆ బాధ లేదుట. ఇంత బాధ ఇటు పక్క ఉన్నా, యువతల కర్మానుభవం తప్పదు కనుక ఈ బాధ ఉంటుందిట, ఉన్నా సరే శ్రమ లేకుండా నిన్ను కీర్తించేటటువంటి శక్తినిచ్చావు. అంటే ఇప్పుడు మునులు వాళ్ళు పంచాగ్ని మధ్యంలో తపస్సులు చేస్తారు అని అంటారు కదా. వాళ్ళు తపస్సులు చేస్తారంటే చుట్టూ అగ్నులు ఉండగా తపస్సు చేయడం అంటే ఏంటి, ఎలాగో అలా వేడిని అలా భరిస్తూ తట్టుకొని ఇలా 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 ముడుచుకొని నించుంటే అది తపస్సు కాదు. చుట్టూ అగ్ని వాళ్ళ మనస్సుకి తాకదు, వాళ్ళ దేహానికి ఇబ్బంది కలిగించదు, అంతగా మనస్సు భగవంతుడి మీద లగ్నమై ఉండాలి, అప్పుడు అది నిశ్చితమైన తపస్సు అవుతుంది. అలాగే ఆళ్వారికి శారీరకమైన రుగ్మతలు కూడా ఏమీ అడ్డకుండా భగవద్ విషయకమైన ప్రవృత్తి కలిగి ఉన్నారు. అలా అనుగ్రహించావు స్వామి, కానీ అలా ఎత్త స్తుతించేలా చేసావు. మళ్ళీ అలా స్తుతించుకుంటాడు కదా, దానివల్ల వాడే తరిస్తాడని వదిలేయకే, నేను చేసే పని మాత్రమే నాకు రక్షకం కాదు, అరళి చేయి, అనుగ్రహించు, నువ్వే నేను తీసుకెళ్ళిపోతాను అనుకోవాలి అంతే తప్ప నా మీద నా పెత్తనం పెట్టకు అంటారు. జితంత స్తోత్రంలో అంటారట, దుఃఖ నివృత్తి కావాలని కానీ ఉత్తమగతి కావాలని కానీ కాదు ఆళ్వారికి సంతోషం. అబ్బా అప్పుడు ఎంత, అలాంటప్పుడు కూడా నా మనసు నీ మీదకే వెళ్తోంది అని తృప్తి. దుర్గతావపి జాతాయాం త్వద్గతో మే మనోరథ ఇది నాశం నవిందేత తావతస్మి కృతి సదా అంటారట జితంత స్తోత్రంలో. దుర్గతిని పొందినా సరే నీ అందే నా కోరిక చెడకుండా నిలిచి ఉంటే నాకు అంతే చాలు అని జితంత స్తోత్రంలో అన్నట్టుగానే ఇక్కడ కూడా ఆళ్వార్ ప్రాణోత్క్రమణ సమయంలో కూడా నీ దివ్య పాదాలనే నేను శ్రమ లేకుండా స్తుతించేలా అనుగ్రహించవు తండ్రి అని తృప్తి పడుతున్నారు. అద్దరికీ అయితే నిన్నే ఆశ్రయించాను కనుక నా వెనకే నాకే ఈ ఫలాన్ని అందించేవా తండ్రి అని ఆనందంతో కృతజ్ఞతగా తెలియచేసుకుంటున్నారు. ఇప్పుడు ఎనకే ఆట్ చెయ్య కాలత్తమ్మెన్ను ఎన్ మనకే వందు ఇడైవీడిని మన్ని తనకే ఆగయనై కొళ్ళు మీదే ఎనకే కణనై ఆన్ కొళ్ళు సిరప్పే. ఇది దానిలో స్పష్టంగా చెప్పినది, నమకు ఎలాంటి మోక్షం కావాలి అనేది చెప్పిన పాశురం ఇది. ఎనకే ఆట్ చెయ్య కాలత్తమ్మెన్ను భగవంతుడు వచ్చి వీరి ఆళ్వారికి ఇలా చెప్పాట, ఎనకే ఆట్ చెయ్యి, నాకే దాస్యం చెయ్యి, ఎక్కాలత్ ఏ సమయంలోనైనా నాకే దాస్యం చెయ్యి అని ఎన్ మనకే వందు నా మనసులోకి వచ్చేసి ఇడై వీడిని మన్ని విచ్ఛేదం లేకుండా ఉండిపోయి, అంటే మధ్యలో వెళుతూ ఉండడం వస్తూ ఉండడం లేదు, అలా నా మనసులో ఉండి తనకే యాగ ఎనైకొళ్ళు మీదే తన కొరకనే నన్ను స్వీకరించాలి, ఎనకే కణనై ఆన్కొళ్ళు సిరప్పే మా కృష్ణుణ్ణి పొంది నేను ఇదిగో ఇలాంటి ఫలితాన్ని పొందుతాను. ఇలా అంటే పరమపదం కూడా నాకు ఇది కావాలనే కోరుకో అక్కర్లేకుండా తనే కోరుకొని నన్ను తీసుకెళ్లేటటువంటి అదృష్టాన్ని నేను మా కృష్ణుని అనుభవించి పొందుతాను అంటారు. అంటే ఇక్కడ ప్రశ్న వేస్తారు, ఏంటిది తనకేయా, డైరెక్ట్ గా భగవంతుడితో మాట్లాడుతున్నట్టుగా ఇంతసేపు రాస్తున్నారు, ఇప్పుడు తనకేయాగా తన కొరకని అన్నారు. నీ కొరకని అనాలి కదా, మరి ఇంతసేపు డైరెక్ట్ గా నువ్వు నువ్వు అని మాట్లాడుతూ ఇప్పుడు తనకేయాగా అనే కొళ్ళు మీడే అంటారేంటి అంటే, ఏం లేదు ఆయన గిటార్ దగ్గరికి వచ్చేస్తున్నట్ట. ఈయన ఏ రకం పరమ పదం కావాలి అని అడిగేసరికి చక్రం తిప్పుకుంటూ వయ్యారంగా వచ్చేస్తున్నట్ట, అందం అందము ఇలా ముగ్ధులు మూటకట్టే రూపంతో వచ్చేస్తుంటే ఆళ్ళవారికి మళ్ళీ బెంగ అయిపోయింది. అమ్మో దగ్గరికి వచ్చిస్తే మర్చిపోతాను, నేను ఏది అడగాలో ఇన్ని చూసేసరికి పిచ్చెత్తిపోతుంది అందుకని చెప్పి ఇలా మొహం తిప్పేసుకున్నారు. ఆళ్వారు భగవంతుడు దగ్గరికి వచ్చేస్తుంటే తను ఇలా ముఖం కాస్త తిప్పేసుకొని, తనకేయాగా అనే కొళ్ళు మీడే, తన కోసమని ఇచ్చుకోమను అని ఎవరితోటో చెప్తున్నట్టుగా, ఏదో తడక భాషని ఎలా అంటారే తడకా తడకా అన్నారు అన్నట్టుగా, ఆళ్వారు పక్క వాళ్ళతో చెప్తున్నట్టుగా ఆయనతో చెప్తున్నారు. ఎందుకంటే ఎదురుగా కనపడితే ఆ అందం వశపరిచేసుకుంటుంది అని భయం అని నిక్కచ్చిగా ఇప్పుడు చెప్పేయాలి అనేసి, నాకు ఎనకే కణనై అనుకోళ్ళు సిరప్పే, ఇది నాకు నా తన కోసమని తాను నన్ను స్వీకరించడం అనేదే నాకు శ్రీకృష్ణుడి వల్ల లభించినటువంటి ప్రయోజనం, నాకు ఇది కావాలి. ఏంటి కావాలి అంటే, మోక్షం కావాలా వద్దా? కావాలి, కానీ ఆ కావలసినది నా కోసమని కాకూడదు, నీ ఇష్టమని తీసుకోవాలి. ఇదేదో విచిత్రమైన భావన, మనకేమిటో అసలు అందదు, ఇది ఊహకు అందదు, ఇలాంటి భావన అసలు ఎలా ఉంటుంది? ఆయన కోసం ఈయన్ని తీసుకోవడం ఏమిటి అంటే, మామూలుగా ఇప్పుడు ఈ ప్రేమికులు వాళ్ళ సంభాషణలు వాటిలో తెలుస్తూ ఉంటుంది ఇలాంటివి. అంటే ఏదో ఆవిడను ఉద్ధరిస్తాను అని ఎవరైనా వివాహం చేసుకుంటే కేవలం సానుభూతితోటో దయతోటో, పాపం ఆ పిల్ల ఏదో అనాథ, ఆ పిల్లని చేసుకుంటున్నాను అని చేసుకుంటే ఆ పిల్లకి తృప్తి ఉండదు, అబ్బాయి ఈ పిల్లని చేసుకోకపోతే నా జీవితం వేస్ట్, నేను ఇంకా బతకను అనుకుని వాడు, కానీ ఈ పిల్లని చేసుకుంటే ఆ పిల్లకి తృప్తిగా ఉంటుంది కదా. అలాగా తన కోసమని నన్ను స్వీకరించాలి, కానీ నాకేదో స్వాతంత్ర్యం ఇచ్చి నన్ను ఎంచుకోమని అలాంటి పెళ్లి నాకు వద్దు అని కోరుకున్నట్టుగా ఆళ్వార్ తనకేయాగా నైకు. అయితే ఈ తర్వాత ఒక పాశరంలో చాలా విచిత్రమైన మాట అంటారు. ఇది ఏంటో మనకి, ఇదేమీ కూడా మన ఊహకి మన భావానికి అందేవి కావు. వారి మహోన్నత వ్యక్తిత్వాన్ని ఒకసారి భావనా ప్రపంచంలో దర్శిస్తూ ఆనందించడమే. ఆత్మ ఏది అని కొంచెం చర్చ చేసుకుంటే, కొందరు దేహమే ఆత్మ అనుకుంటారు, ఏమీ తెలియని వాళ్ళు. మరికొందరు ఏంటంటారంటే, ఈ దేహం అంటే ఇంద్రియాలు లేకపోతే అనుభవం ఉండదు కదా, ఆ ఇంద్రియాలేనేమో అసలు ఆనందాన్ని పొందేవి అనుకుంటారు. మరికొందరు మనస్సు సహకారం లేకపోతే ఇంద్రియాలు ఏం పనిచేస్తాయి, కనుక మనస్సే ఆత్మ. మరికొందరు మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ పనిచేయాలంటే అసలు ప్రాణం ఉండాలి కదా, ప్రాణమేమో కాదు అధ్యవసాయం, ఒక పూనికి ఉండాలి, అధ్యవసాయం కలిగించాలంటే బుద్ధి ఉండాలి, ఇలాగ ఇలాగ వెళ్ళి కొసకి ఇవన్నీ ఉండాలంటే చైతన్యం ఉండే ఒక శక్తి ఉండాలి కనుక, జ్ఞాన గుణకము జ్ఞాన స్వరూపం అంటే తానే జ్ఞానమై తన వితరములన్నీ గ్రహించగలిగిన శక్తి కలిగిన ఆత్మ అనేది వేరే ఉంది అని కొందరు ఇలా ఇలా డిస్కషన్ చేసుకుంటారు. ఇప్పుడు భగవానుడు, అవును సరే నా కోసమే కదా మోక్షం, కాస్త సరదాగా ఉందిట ఈ భగవానుడికి ఆళ్వారు ముద్దు ముద్దుగా ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటే చాలా సరదాగా ఉంది. అయితే ఆళ్వార్ మీరు సరే మోక్షం ఇమ్మన్నారు కదా, నా కోసమనే మిమ్మల్ని తీసుకోమన్నారు కదా, అయితే ఆత్మ అంటే ఏమిటని మీ ఉద్దేశం, దేన్ని నేను స్వీకరించాలి, ఇలా ఎందరూ తలకలా అనుకుంటూ ఉంటారు, మీ అభిప్రాయంలో ఏమిటి అని అడిగినట్టుగా భావించి చెప్తారు ఈ పాశ్చరంలో. ఏదైనా నాకు ఇబ్బంది లేదు, ఇందులో ఏది ఆత్మ దీనికోసం బుర్రబద్దలు కొట్టుకొని చర్చ చేసి న్యాయం తర్కం వ్యాకరణం నాకెందుకు వచ్చిన బాధ, ఏదైతే అది అవని నీ ఇష్టం, ఆ చాయిస్ మళ్ళీ నీదే, ఈ ఆత్మ ఏదని నువ్వు అనుకుంటే దాన్ని మాత్రం నువ్వే తీసుకో, నీ కోసమనే తీసుకో, అంతే నాకు కావాలంటారు. ఇది మనకి యామునాచార్యులు వారు కూడా వారి స్తోత్రరత్నంలో చెప్తారు. వపురాదిషు యోపికోపివా గుణతోసాని యథా తథా విధ తదహం తవ పద పద్మయోహ మధ్యైవ మయా సమర్పిత. వపురాదిషు యోపికోపివా, ఈ శరీరమో ఏదా ఇంకా ఏవైనా నా ఆత్మ ఏమో, గుణతోసాని యథా తథా విధ, వాటి గుణములు ఎలాంటి ఉంటాయా, ఏ గుణములు, ఈ గుణమా ఆ గుణమా ఏమో, ఏదైనా తదహం తవ పాద పద్మయోహ మధ్యైవ స్మయా సమర్పిత, ఆ ఏదైతే దాన్ని నీ పాద పద్మాల దగ్గర సమర్పిస్తున్నాను అంతే తప్ప అది ఏది దానికోసం అని డిస్కషన్ అనవసరం అంటున్నారు. అలాగే మన ఆళ్వారు కూడా చెప్తున్నారు, సిరప్పిల్ వీడు షువర్క నరకం ఇరప్పిల్ ఐదుగా ఐదర్క యానం பிறப்பில் பல் பிறவி பெறுவானை மறப்பொன்னி நின்னும் என்னும் மகிழ்வேனே. ఎదుగటయ్యా నాకు మరణానంతరం ఈ మరణ అంటే ఈ శరీరం విమోచనం జరిగాక గొప్ప మోక్షమా స్వర్గమా నరకమా, అది ఏది పోతుంది? శరీరం కంటే వేరైన ఆత్మ ఉందా లేదా? ఇవన్నీ నాకు అక్కర్లేదు. నాకు కావలసింది కాంత, ఏదైతే దాన్ని నువ్వే తీసుకో, నువ్వే స్వీకరించు, అంత అదృష్టాన్ని కలిగించు అని ఇందులో ప్రార్థిస్తున్నారు. అయితే భగవానుడు చాలా తృప్తిగా నేను స్వీకరించాలి అని ఇష్టంగా చూస్తున్నాడు. ఆళ్వారు కూడా తమ ఆనందాన్ని అభివ్యక్తం చేస్తూ ఇందులో కోరుతూ మళ్ళీ ఒకసారి ప్రార్థన చేశారు. యానే ఎన్నయ్యార అఘలాదే, యానే ఎన్ననదే ఎన్నిరుందేన్, యానే నీ ఎన్నుడమయం నీయే, వానే ఏత్తుయం వానవరేరే. యానే ఎన్నై నేను నాది అనేటటువంటి లేకుండా నేను యానే నీ ఎన్నుడమయం నీయే, నేను నీవాణ్ణి అంటే నేను నీవాణ్ణి అంటే ఎన్నుడమయం అంటే నా సొత్తు నీదే. యానే నీ ఎన్నుడమయం నీయే, నేను నీవాణ్ణి నా సొత్తు నీదే అని ఇక్కడ అప్ప చెప్పేశారు భగవానుడికి. నాకంటే వేరుతనం మరి లేదయ్యా, నేనే నీవాణ్ణి, నా సొత్తు కూడా నీదే. ఇప్పుడు నేనే నువ్వు అన్నట్టు అర్థం యానేని అంటే అర్థం ఏమిటి అంటే నిజమైనటువంటి ఆత్మజ్ఞానం కన వాళ్ళకి తెలుస్తుందట ఈ స్థితి. ఏమిటది? వామదేవుడు అన్నాడని బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్తారు. అహం మనుహు అభవం సూర్యస్య, నేనే మనువుని నేనే సూర్యుణ్ణి అన్నాడట వామదేవుడు అనే ఒక ఋషి మంచి జ్ఞానం కలిగిన తర్వాత. నేనే మనువుని నేనే సూర్యుణ్ణి అంటే ఎలాగ? ఈయన వామదేవుడు కదా, అంటే భగవద్ ఆత్మకమైనటువంటి సర్వ పదార్థములు తాను ఎలాగైతే భగవానుడికి శరీరమో అలాగే సర్వ పదార్థములు భగవానుడికి శరీరము. అంటే ఇప్పుడు నేను అన్నప్పుడు నేను శరీరముగా కలిగిన ఆత్మలో ఉన్నటువంటి పరమాత్మ ఎలాగో, మనువు అన్నప్పుడు మనువు అనే శరీరంలో ఉన్న ఆత్మలో ఉన్న పరమాత్మ, సూర్యుడు అన్నప్పుడు సూర్యుడు అనే శరీరంలో ఉన్న ఆత్మలో ఉన్న పరమాత్మ, ఎక్కడైనా సరే ఇదే లక్షణం కనుక నేనంటే ఎంతో, సూర్యుడన్నా అంతే, మనువన్నా అంతే అని తెలిసినట్టుగా ఇక్కడ కూడా ప్రహ్లాదుడు కూడా ఒకసారి మత్త సర్వం అహం సర్వం అంతా నా నుంచే వస్తోంది, అంతా నేనే అంటాడట. ఇది ఎలాగో అంటే ఇలాగే, అంటే శరీరాత్మ భావం తెలియడం, నేను అనే ఆత్మే ఒక శరీరముగా లోనుండే పరమాత్మే ఆత్మగా నిలకడు సాగుతుంది అని తెలిసిన వాళ్ళు ఇలా వ్యవహరిస్తారు. అలాగే మన ఆళ్వారు కూడా యానేని ఎన్నుడమయం నీయే అన్నారు. నాదేదైతే అదంతా నీదే. ఏంటి అంటే దీనికి చెప్తారట ధృతరాష్ట్రుడితో విదురుడు చెప్పాడట భారతంలో. తయ్యయేవ ధనారాజన్ భార్య దాసహ తదాసుత. లోకంలో మూడు సంపదలు ఉంటాయయ్యా, అంటే ఎవరికైనా భార్య, దాసులు, సుతులు, వీళ్ళందరికీ ఎత్తే సమధి గచ్చంతి యస్యైతే తస్య తద్ధనం. ఏదైతే వాళ్ళు పొందుతారో అంటే ఈ రాజుగారు ఉన్నారనుకోండి, ఆ రాజుగారి దాసులకు ఏదైతే సంపదో ఆ సంపద రాజుగారిదే, భార్యకు ఏదైతే సంపద ఉంటుందో అది భర్తదే, కొడుకే సంపద ఉంటుందో అది తండ్రిదే, వాళ్ళ అయినప్పుడు ఆ సంపద వాళ్ళదే, అంటే దాని మీద అధికారం వాళ్ళకే ఉంటుంది అని చెప్పారట. భార్య, దాసుడు, కుమారుడు అనేటటువంటి ముగ్గురు వారి కలిగిన సంపద వారి వారి అంటే ఆ భర్తకి, ఆ ప్రభువుకి, ఆ తండ్రికి చెందుతుంది అన్నట్టుగా ఈ జీవుడు పరమాత్మకి దాసుడు కదా, అంచేత వీడిది ఏదైతే ఉందో అదంతా పరమాత్మదే కనుక ఎన్నుడమయం నీయే, నా సొత్తు కూడా నీదే అని భగవంతుడి దగ్గర ఒప్పుకొని, స్వామి ఇంకా నువ్వు నన్ను ఎప్పుడూ వదిలిపెట్టకుండా రామకృష్ణ అవతారాలెత్తి అన్ని రకాలుగానూ నన్ను కాపాడిన నువ్వు ఇప్పటికి కూడా నన్నే అనుగ్రహిస్తున్నావు తండ్రి, ఈ అనుగ్రహం ఇలాగే ఉంటూ నీ ఇష్టం ప్రకారమే నన్ను స్వీకరించు అని అంటాడు. ఇక్కడ మనకి ఒక ఉదాహరణ చెప్పారు. ఏరే లేజుం వెన్ను పరికొళ్ళు ఇలంగయ్యే నీరేసైద నెడుం సుడరు శోధి అని ఒకసారి భగవాను కీర్తిస్తారు ఈ పదవపాశురంలో. ఏర్కొల్ ఇలంగయ్యే నీరేసైద నెడు సుడం సుడరు జ్యోతి అంటారు భగవాను ఆళ్వార్. అలాంటి స్వామి నన్ను ఎప్పుడూ వదలకూడదు అంటూ అక్కడ రాముణ్ణి, లంకను అంతం చేసినటువంటి రామచంద్రుణ్ణి వర్ణిస్తారు. అక్కడ ఏర్ అంటే ఇక్కడ పట్టుదిట్టమైన రక్షణ కలిగిన అని అర్థం చెప్పారు. దానికి చాలా రక్షణ ఉంది ఆ లంకానగరానికి. అలాంటి లంకానగరాన్ని అంతం చేశాడు రాముడు. ఇక్కడ ఒకసారి వ్యాఖ్యాతలకి ఆ లంకాపురం యొక్క గొప్పతనం భాషించింది. ఏమిటి లంకాపురం గొప్పతనం అంటే, రావణుడు ఎంత గొప్పవాడండి, మహాపరాక్రమవంతుడు. అటువంటి రావణాసురుడి చేత రక్షింపబడుతోంది కదా లంక, అలాంటి లంకను నాశనం చేయడం అంటే ఏం తక్కువ విషయమా అని వెళ్ళి ఆ లంక, ఆ లంక గొప్పతనం, రావణాసురుడు, ఆ రావణాసురుడిని చూసినప్పుడు హనుమకు కలిగిన భావం ఒకసారి చెప్పాలని తోచింది వారికి. అంటే బుద్ధి ఎక్కువగా, విశాలమైన జ్ఞానం ఉన్న వ్యాఖ్యాతలు అవటం వలన అక్కడికి పరిమితంగా వాళ్ళు ఆలోచించలేరు, గబుక్కుని ఇటు అటు వెళ్తూ ఉంటుంది బుద్ధి. అక్కడ చెప్తారు, హనుమ లంకకి వెళ్ళినప్పుడు ఆ పడుకున్న రావణాసురుడిని చూసి అంటాడట, బభూవ బుద్ధిస్కు హరిప్రవీర యదీదృశి రాఘవ ధర్మపత్ని ఇమా యథా రాక్షస రాజభార్యాహ సుజాతమస్యేతి సాధుబుద్ధే అంటాడు. ఆ బభూవ బుద్ధిస్కు హరీశ్వరస్య, హరీశ్వరుడు అంటే కోతులలో కల్లా గొప్పవాడైన హనుమకి ఒక్కసారి ఒక ఆలోచన వచ్చింది. అక్కడ హరిప్రవీర అని, బభూవ బుద్ధిస్కు అని, బుద్ధి కలిగింది, మంచి బుద్ధి కలిగింది, ఆయన గొప్పవాడు అంటున్నారు. ఎందుకంటే శత్రువు కూడా సుఖంగా ఉండాలి అనిపించే బుద్ధి కలగడం ఆశ్చర్యం కదా. ఇప్పుడు ఈయనకి ఏం బుద్ధి పుట్టిందట, ఇప్పుడు ఈ రావణాసురుడు వాడి భార్యలతో ఎలాగైతే సుఖంగా ఉన్నాడో అలాగ సీతమ్మ కూడా ఆయన భర్తతో సుఖంగా ఉండి ఉంటే వీడి ఎంత, వీడికి నాశం లేకపోనే ఎంత సుఖంగా ఉండడో కదా, పాపం ఆ పొరపాటు చేసి ఇన్ని కష్టాలు పడుతున్నాడు అనిపించిందిట. యదీదృశి రాఘవ ధర్మపత్ని ఇమా యథా రాక్షస రాజ భార్య, ఈ రాక్షస రాజ భార్యలు ఎలాగైతే సుఖంగా ఉన్నారో అలాగ మా సీతమ్మ భర్తతో సుఖంగా ఉండి ఉంటే సుజాత మస్యతి అంత సక్రమంగా జరిగేది కదా అని బాధపడ్డాడు హనుమ. ఎంత శత్రువులకు కూడా మేలు జరగాలని ఆలోచించాడు అని ఒకసారి ఆ లంక యొక్క వైభవాన్ని ఆళ్వారు స్తుతించగానే వ్యాఖ్యాతలు ఆ లంక వైభవాన్ని చూసి హనుమ ఎలాగ భావించాడు అనేది ఒకసారి చెప్తా. ఇప్పుడు స్వామి ఒల్లై షేర్తు మళ్ళీ నీ పాదాలను నా మీద వేగంగా చేర్చు అన్నప్పుడు చెప్తారు, చేర్చడం అన్నారండి. చేర్చడం అంటే ఏంటి అంటే, ఏదో ఇలా పాదాలు ఇలా పెట్టేసి ఊరుకోవడం కాదట, మన ఈ జాకెట్స్కి వాటికి హుక్స్ ఉంటాయి, ఈ హుక్కును హుక్కు ఉండేటటువంటి లింక్ ఉంటుందే, ఆ హుక్కు తీసుకెళ్ళి ఆ లింక్లో పెట్టేస్తే అది మళ్ళీ రాదు చూడండి. అలాగా నా తల అనేది ఒక హుక్కు లింక్ అనుకొని నీ పాదాల హుక్ అనుకున్నట్టుగా నాకు తగల్చి ఉంచేవయ్యా, మరి వెళ్ళద్దు అని ప్రార్థిస్తున్నారు తాళ్వార్. అంతగా భగవాను తమ మనసులో నిలుపుకొని స్వాతంత్ర్యంతో తమ మోక్షం ఎటువంటిదో కోరినటువంటి ఈ పదిపాసురాలు అభ్యసించిన వారికి ఫలమేమిటో చెప్తున్నారు. విడలిల్ శక్కరత్తన్ననై మేవల్ విడలిల్ వన్ కురుహూర్ సెడగోపన్ సొల్ కెడలిల్ ఆయిరత్తొళివై పత్తుం కెడలిల్ వీడు చెయ్యం కిళర్వార్కే. అది చక్రతన్నలై అస్తమానం ఈ తిరువాంశలో ఎందుకో ఎక్కువగా ఆ చక్రధారినే తలుచుకుంటున్నారు. ఆ చక్రం యొక్క సౌందర్యం వారి మనసును ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కటి పట్టిందంటే అది వదలదు. ఆ చక్రం చక్రతన్నలై ఆ చక్రం ధరించిన స్వామి అంటున్నారు, ఆయన్ని ఆశ్రయించి అని. ఎప్పుడైనా ప్రతి తిరువాంశలో చివరగా శటగోపులు అని వారి పేరు చెప్తారు, శటగోపులు అని కానీ మారని కానీ వారి పేరు చెప్తారు. చెప్పినప్పుడు అల్లా కూడా అంట, రెండు చేతులు జోడించి నమస్కరించాలి, కురుహూరు శటగోపన్ అన్నప్పుడు మనం వెంటనే రెండు చేతులు జోడించాలి, ఎందుకంటే వారికి మనం చేయగలిగిన ఉపకారం మరి ఏమీ లేదు కనుక, వారికి కావలసినది ఇదే కనుక, మనకింత ఉపకారం చేసినటువంటి కురుకాపురి వాసులైనటువంటి శటగోపుల్ని తలుచుకొని అంజలి ఘటించాలి. పెద్దలకు ఎవరికైనా సరే అంటే భగవద్ విషయకమైన దాన్ని మనకు అందించిన వారికి తిరిగి ఏమి కృతజ్ఞత తీర్చుకోగలము అంటే ఏమి తీర్చుకోలేము, ఎందుకంటే ఆయన భగవాను ఇస్తాడు, భగవంతుడికి మించిన సంపద మనం ఇద్దామంటే మన దగ్గర లేదు, ఆయనకి తగిన ప్రత్యుపకారం చెయ్యలేము. అందుకని మనకి రుక్మిణీదేవి బ్రాహ్మణుణ్ణి పంపించి ఆయన తిరిగి వచ్చాక అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి రెండు చేతులు జోడించి నమస్కరిస్తానయ్యా, అంతకన్నా ఏం చేయగలను కనుక అని అంటుంది. అదే మనం చెయ్యగలిచిన పని అని ఆళ్వారు, ఎప్పుడు ఆళ్వారు పేరు వచ్చినా ఆ కురుగురు శటగోపన అనగానే చేతులు జోడించాలి అని ఒక సంప్రదాయం. ఆ గ్రంథం చదివిన వారు అది ఎప్పుడు ఎక్కడ వినిపించినా, ఒకళ్ళు చదువుతుంటే మనకి వినిపించినా గబుక్కుంది, చూసారా ఇప్పుడు జాతీయ గీతం పాడితే నించోవాలి కదలకూడదు అన్న నియమంలాగా ఈ భగవద్ విషయం ప్రబంధం మీద ఆసక్తి ఉన్న వారికి ఉన్న నియమం ఏంటంటే ఆ పేరు రాగానే చేతులు జోడించాలి అంటారు. అలాగే స్వామి చెప్తున్నారు, ఇవై పత్తం కడలిల్ వీడు సయ్యం కిలర్ వార్కే. ఇదిగో ఇది ఎవరైనా కనుక చక్కగా ఆనందంగా పఠిస్తే వారికి కడలిల్ వీడు సయ్యం, కడలిల్ అంటే దోషం లేని పరమ పదాన్ని ఇస్తుంది. అదేంటి అసలు పరమ పదం అంటేనే దోషం లేనిది కదా, దానిలో మళ్ళీ దోషం లేని అని విశేషణం వేయడం ఏమిటి? దోష స్పరిశ అసలు ఉండనిదే పరమ పదం అంటేను. మళ్ళీ దానికి అగ్ని పన్నట్టుగా పునరుక్తిలా ఉంది ఇది. మళ్ళీ చెప్తున్నారు ఏంటి అంటే, లేదు రాళ్ళవారికి ఒక డౌట్ ఉందిట, ఇందాక నన్ను టెస్ట్ చేసినట్టే వీళ్ళందరినీ కూడా పాపం ఈ భగవానుడు ఈ మోక్షం కావాలా ఆ మోక్షం కావాలా అంటాడు అంటే అదో ఇదో కోరేసుకున్నారు అనుకోండి వీళ్ళు, అది కాస్త కెడల్ ఆ దోషం ఉన్న పరమపదం అయిపోతుంది. అలాంటి పరమపదం వద్దు మాకు, అదిగో నేను కోరుకున్నట్టుగా ఆయన ఇష్టం వచ్చి మన తీసుకెళ్తే వెళదాం అటువంటి భాగ్యాన్ని. అయితే ఆళ్ళవారికైతే ఇన్ని బాధలు, ఆయన అడగడం, ఈయన వద్దనడం, ఈయన ఏదో సెలెక్ట్ చేసుకోవడం, అసలైన పరమపదం ఏదో తెలుసుకోవడం, ఇన్ని చిక్కులు, కానీ మనకి బాధలు ఏమండి లేవండి. తెలిసిన వాళ్ళకైతే ఆ బాధలు, మనకేం తెలియక్కర్లేదు. ఆళ్వారు శ్రీ సూక్తే మనకి పరమ ప్రమాణం కనుక ఒక్కసారి నమ్మాళ్వారు పాద పంకజముల మీద మన మనస్సు ఉంచి స్వామి మీ వారం మేము అని అనుకుంటే వారు అన్నమాట మనం అంటే చాలు. ఇదిగో ఇలా మీరు కానీ పఠిస్తే ఇవై పద్దం ఏమవుతుంది, కడలిల్ వీడు సెయ్యం, మీకు దోషం లేనటువంటి పరమ పదం వచ్చేస్తుంది అని ఆళ్వారు ఫలశ్రుతి చెప్పారు. కనుక ఈ పదిపాసరాలని అనుభవించి మనం అంతులేని ఆనందాన్ని పొంది భాగవత్ సంబంధికులమై భగవంతుణ్ణి కావాలి కావాలి అని మనం పడిగాపులు పడకుండా స్వామే నా వాళ్ళు మీరు రండి అని స్వీకరించే భాగ్యాన్ని పొందుతాము అని ఫలశ్రుతి చెప్పారు. ఇంకా మిగిలిన విషయాన్ని రేపు తెలుసుకుందాం. జయ శ్రీమద్గో సహస్రం అపహంతి తమాంసి పుంసాం నారాయణో వసతి యత్ర సశంఖ చక్రః యన్మండలం శృతిగతం ప్రణమంతి విప్రాః తస్మై నమో వకులభూషణ భాస్కరాయ. నమ్మాళ్వారు అనుగ్రహించిన 21 దివ్య ప్రబంధంలో కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. నిన్నను చెప్పుకున్న విషయంలో భగవానుడికి తమకు పరమపదం ఎటువంటి విధంగా అనుగ్రహించాలో స్వామి నమ్మాళ్వారే ఆదేశించారు. అంత స్వాతంత్ర్యాన్ని పొందారు భగవత్ విషయంలో. ఆ తర్వాత ఆళ్వారికి మళ్ళీ మన వైపు చూపు కలిగింది. ఇదిగో చూడండి ఇంత అదృష్టాన్ని పొందుతారు మీరు కూడా, రండి రండి అంటూ ఉద్బోధించారు. అయితే ఈ సంసారాలు ఎలా ఉన్నారు అంటే కంగారు ఏంటి వెళ్దాం, దానికోసం అంత గడబడి పడిపోవడం ఎందుకు, చెప్తున్నారు కదా బాగానే ఉంది మేము క్రమంగా ఫాలో అవుతాం, దానికోసమని ఇంత హడావిడి పెట్టేద్దు అన్నట్టుగా ఉన్నారు తమిళ. అది చూసి అయ్యో వేరు తండ్రి ఎంత అమాయకులర్రా మీరు, ఈ ఆయుస్సు ఎప్పుడైపోతుందో తెలీదాయే, మీ జీవితాలు ఎప్పుడు ఆగిపోతాయో తెలీదాయే, చాలా గాభరా పడాలి పరిగెట్టాలి పరిగెట్టాలి, ఈ కాలం అనే ప్రవాహం అలా ప్రవహించేస్తూ ఉంటుంది తప్ప నీ కోసం ఒక క్షణం ఆగదు, ఆగని దాంతో పాటు పరిగెడుతూ నువ్వు జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అందువల్ల గాభరా పడండి గాభరా పడండి అంటూ ఈ 20 తమ మనస్సుకి చెప్తున్నట్టు కొంతసేపు మనకి చెప్తున్నట్టు కొంతసేపు సాగుతుంది ఉపదేశం. అయితే కిందటి పాశురంలో ఒల్లై అంటారు, శీఘ్రంగా నాకు వేగంగా నువ్వు అనుగ్రహించు అన్నారు. వేగం అంటే ఆలోచించేట భగవంతుడు, ఎలాగా కాలం అంటే ఎన్నాళ్ళు ప్రారంభ కర్మ ఉందో అన్నాళ్ళు ఇక్కడ ఉండక తప్పదు ఆళ్వారు, అయినా ఈ ప్రబంధాన్ని పూర్తి చేయకుండా తీసుకెళ్ళిపోతే లోకానికి నష్టం, అందువల్ల మరి కొన్నాళ్ళు ఉంచాలి వీరిని, మరి వారు తొందరపడిపోతున్నారు ఎలాగా, ఓన్లే ఈ శరీరంతో ఉండగానే అక్కడికి చేరినంత ఆనందాన్ని కలిగిద్దాం కాసేపు, తర్వాత తీసుకెళ్ళచ్చులే అని తిరుమాలిరుం సోలై అనేటటువంటి ఒక దివ్య నగరాన్ని దర్శింపచేశారు ఆళ్వారు. అంటే అంతా మానసికమే, ఆళ్వారు ఏ దివ్య దేశానికి కూడా వెళ్ళి చూడలేదు, వారు చింతచెట్టు త్వరలో ఉండే ఈ సమస్త ప్రదేశాలని భగవద్ అనుగ్రహం వలన భావిస్తారు. ఈ అది ఎంత ఎలా ఉంటుందంటే మామూలుగా యాత్రకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎలాగైతే అనుభవిస్తున్నారు అలాగే అనుభవిస్తారు ఆళ్వారు. అందుకని తిరుమాలిరుం సోలై అనేటటువంటి అంటే నగరం పేరు తిరుమాలిరుం సోలై, ఆ కొండ పేరు తిరుమాలిరుం సోలై, ఆ కొండ మీద ఉంటాడు స్వామి, ఆ స్వామిని దర్శించండి అని చెప్తారు. భగవంతుణ్ణి పొందేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు. ఒకళ్ళు భగవానుడే కావాలనుకునేవారు, వేరొకరు భగవాను నుండి వేరే ప్రయోజనాలు కావాలనుకునేవారు. ఈ భగవాను నుండి వేరే ప్రయోజనాలు కావాలనుకునే వాళ్ళకి ఆయన చుట్టూ వాటితో పని ఉండదు. ఎందువల్ల ఇచ్చేవాడు ఆయనే కదా, ఆయన కనుక ఆయనతోటే పని ఉంటుంది. ఆయనతో ఆయన గౌరవిస్తారు, ఆయన ఆరాధిస్తారు, ఆయన నుంచి ఏదో పుచ్చుకుంటారు, అయిపోతుంది. అలా కాకుండా ఆయనే కావాలనుకునే వాళ్ళకి ఏమవుతుంది, ఆయన చూసారు మనకు ఒక చిన్న పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ళ టాయ్స్ చూసినా ముద్దే, వాళ్ళ ఏదో వాళ్ళు తొడుక్కునే షర్ట్ చూసినా ముద్దే, వాళ్ళవన్నీ మనకి ఇష్టంగా అనిపించినట్టుగా ఆళ్ళవారికి ఒక భగవానుడే కాక భగవంతునికి సంబంధించినవన్నీ ఇష్టమే. నావాడు నావాడివన్నీ నాకు ఇష్టం, ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆ దృష్టితో ఈ తిరువాయుమడి సాగుతుంది. దీన్ని ఒకసారి తెలుసుకుందాం. ఇళరొలి ఇళమై కెడువదన్మున్నం వళరొలి మాయోన్ మరువియ కోయిల్ వళరొళిం పొజుల్ సూష్ మరిరం సోలై తళర్విలరాహిల్ శార్వదు శెదిరే. మీరు ఆ తిరుమలరం సోలై అనే దివ్యదేశాన్ని శ్రమ లేకుండా చేరిపోండి, అదే మీకు ఉపాయం, మంచి ఉపాయం. తెలివితేటలు ఉన్నాయంటే మీకు కష్టది, మీ మంచిని మీరు కోరుకోవాలి అనుకుంటే ఇంకా ఇది చెయ్యండి అని చెప్తున్నారు. సరే ఎప్పుడు వెళ్ళాలి? ఇళరులు ఇళమై కెడువదన్ మున్నం, ఈ రోజుకు రోజు రోజుకు రోజు పెరుగుతున్నటువంటి ఈ బాల్యంలో ఉండే ఆ ఆసక్తి తరగిపోకముందే మీరు వెళ్ళండి. కిలరలు ఇడమై కెడువదన్ మున్నం, ఆ కిలరొలి అంటే ఆ జ్ఞానం మీద మీదకి అంటే మొదలుపెట్టి రోజుకు రోజు రోజుకు రోజు బాల్యంలో జ్ఞానం పెరుగుతుంది, మళ్ళీ మధ్య వయసు దాటితే తరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ పెరుగుతున్న దశలోనే మానసిక శ్రద్ధ పెరుగుతున్నప్పుడే మీరు భగవద్ విషయం మీద శ్రద్ధని పెంచుకోండి అని చెప్తున్నారు. అయితే ఒక్కొక్కప్పుడు ఒక విషయం మీద మనకి శ్రద్ధ కలుగుతుంది, మళ్ళీ అది తగ్గిపోయి మరొక దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది మనసు. అందుకని ఎప్పుడు మీకు శ్రద్ధ కలిగిందో వెంటనే అదే అదే అభివృద్ధి చేసేసుకోండి, లేకపోతే మళ్ళీ లాభం లేదు. ఇళమై అంటే బాల్యం, ఈ ఇళమై ఆ బాల్యంలోనే మీరు దీన్ని తీసుకోండి అన్నారు. అయితే బాల్యం ఎలాగ, బాల్యంలో ఏమిటండి అంత అంత జ్ఞానం ఉండదు కదా. కాస్త పెద్దవాళ్ళు అయ్యాక అంటే యవ్వనం వస్తున్నప్పుడు అయితే జ్ఞానం ఉంటుంది, కానీ ఈ బాల్యం అంటే మరి పసితనంలో ఏం తెలుస్తుంది కనుక. ఇక్కడ ఆళ్వారు చెప్పిన బాల్యం అంటే బాల్యానికి యవ్వనానికి మధ్యస్థమైన దశ, బాల్యం ఇంకా దాటుతూ యవ్వనం ప్రాదుర్భావం అవుతున్న దశ. అప్పుడు మంచి తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి, ఆ వయస్సులో ఈ ప్రయత్నం చెయ్యండి అని చెప్తున్నారు. అయితే మరి బాల్యం అంటే పసితనం కాదు అని మనం ఎలా చెప్పగలం అంటే, ఇదిగో ప్రహ్లాదుడు తన రాక్షస బాలుడికి ఉపదేశం చేశాడు, తోటి బాలులందరికీ కూడా వాళ్ళందరినీ తీసుకెళ్ళి రెండు అందరికీ హరిభక్తి చెప్తాను రండి, పుస్తకాలన్నీ అవతల పడేయండి, ఆ గురువులు చెప్పి చదువు కాదు అసలైన చదువు నేను చెప్తాను రండి అని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి చెప్తాడు. చెప్పినప్పుడు ఈ శరీరంలో ఉండే హేయత భగవంతునిలో ఉండే భోగ్యత అన్నీ చెప్తూ వయస్సు ఎలా ఎలా ఏ టైంలో ఎలా చేస్తారో చెప్తూ బాల్యే క్రీడనకాసక్త యవ్వనే విషయోన్ముఖాః అజ్ఞానయంత్య అశక్తాశ్చ వార్ధకం సముపస్థితం తస్మాత్ బాల్యే వివేకాత్మా యతేత శ్రేయసే సదా. బాల్యే క్రీడనకాసక్త, బాల్యంలో బొమ్మలు పెట్టుకో ఆడుకోవాలని ఉంటుంది వాళ్ళకి, పాపం అంతకన్నా ఏమి తెలియదు. యవ్వనే విషయోన్ముఖాః, యవ్వనం వచ్చేస్తే విషయ వాంఛలతో జీవితం గడిచిపోతుంది. అజ్ఞానయంత్య అశక్తాశ్చ వార్ధకం సముపస్థితం, ముసలివాళ్ళు అయిపోతే జ్ఞానము తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి ఉండదు, బుద్ధి బలం ఉండదు, శక్తి ఉండదు. అజ్ఞానయంత్య అశక్తాశ్చ అందువల్ల అని చెప్పి ఇవన్నీ ఇలా ఇలా కనుక తస్మాత్ బాల్యే వివేకాత్మా యతేత శ్రేయసే సదా. అందువల్ల బాల్యంలోనే తెలివైన వాడు తన శ్రేయస్సు కోసం ప్రయత్నిస్తాడు అన్నాడు. ముందరేమో బాల్యే క్రీడనకాసక్తాహ అని బాల్యంలో ఆటల మీదే దృష్టి అండి అన్నాడు, మళ్ళీ ఇప్పుడు బాల్యంలోనే సేవించాలి అలా అంటే మరి అది అది కాదన్నమాట. ఈ బాల్యం అంటే ఆ పసితనం కాదు, ఆ పసితనం దాటి యవ్వనానికి ఇంకా అడుగు పెట్టే ముందర ఉన్నటువంటి స్థితి ఏదో అది ఇక్కడ చెప్పబడే బాల్యం. అక్కడ ప్రహ్లాదుడు చెప్పింది అదే, మన ఆళ్వారు చెప్పింది అదే. అక్కడికి అలాంటప్పుడు శ్రద్ధ తీసుకొని వలరొలి మాయోన్ మరువియ కోయిల్, వలరొలి మాయోన్ అంటే ఎప్పుడూ పెరుగుతున్న కాంతి కలిగినటువంటి ఆశ్చర్యభూతుడైన ఆ సర్వేశ్వరుని ఉన్న తిరుమలరం సోలే, అక్కడికి చేరండి అంటారు. అయితే ఇక్కడ మరి భగవానుడు సదైక రూప రూపాయ అని ఎప్పుడూ ఏకరూపంగా ఉంటాడంటారే, మరి ఏంటి ఇంకా పెరగడం ఏమిటి తరగడం ఏమిటి ఇక్కడ ఇలా వృద్ధి పొందిపోతున్నాడంటే ఏం చేయడం అండి? అంతలాంటి వాడికి కూడా అబ్బా ఎంత బాగుందో ఈ తోటలంతం, ఎంత బాగుందో ఈ గాలి, ఎంత బాగుందో ఈ ప్రకృతి రమణీయకత, ఎంత బాగుందో అని ఆనందంతో పొంగిపోవాలనిపించేలా ఉందిట ఆ తిరుమలరం సోలై మల. మలై అంటారు, మలై అంటే కొండ అని అర్థం. ఆ కొండ అంత ఆనందప్రదంగా ఉంది కనుక స్వామి పెరిగిపోతున్నాడు. అక్కడ తోటలు వలరిలం పొయ్యిలు సూడి మాలిరం సోలై, అక్కడ తోటలు ఎప్పుడు వృద్ధి పొందుతూనే ఉంటాయి. ఆ స్వామి ఉండడం వల్ల ఎరువు వేసినట్టు అయిపోతుందో ఏమో, ఎప్పుడూ పెరుగుతూ ఉంటాయి. అలాంటి వాలిరం సోలైని తడర్విల రాహిల్ శార్వదు సెదిరే, ఆయాసం లేకుండా అలసట లేకుండా మీరు పొందడమే చాతుర్యం అన్నారు. అంటే ఆయాసం అలసట లేకపోవడం అంటే ఆ చిన్న వయసులో అయితే కొండెక్కిన ఇబ్బంది ఉండదు, శ్రమ ఉండదు అలాంటి బాల్యంలో, లేక భగవంతుడు అంత సౌందర్య విరాజితుడు కనుక అక్కడ మీరు వెళుతున్నప్పుడు ఏ మానసికమైన ఇబ్బంది ఉండదు మీకు, అలా చేరండి అని చెప్పి సెదరిల్ మడవార్ తాక్షి అయి మదియాదు. మీరు ఇక్కడ ఈ లోకంలో స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ, సెదిరిల మడవార్ తాక్షి అయి మదియాదు, ఆ మంచి చతురులైనటువంటి ఆడవాళ్ళ యొక్క నైచ్యమైన మాటలకి లొంగిపోకండి. నీచమైన మాటలు అవి, అంటే ఆ మాటలు ఎలా ఉంటాయి, ఎంతో ఆకర్షణీయంగా అబ్బా ఇలా వీళ్ళే కావును మనకి సర్వస్వ అనిపించి ఇలా మాట్లాడతారు. స్త్రీకి పురుషుడైనా పురుషుడికి స్త్రీ అయినా ఆ వయస్సులో ఒక అట్రాక్షన్, అది ఎలా ఉంటుందంటే దానిలోనే ఉండిపోవాలనిపించే లాంటి ప్రమాదకరమైన వ్యక్తులు ఉంటారు. దానికి మీరు లొంగిపోకండి, అది చాలా ప్రమాదం. ఈ లోకంలో పెద్దల చేత నిందింపబడతారు, పైన నరకం వచ్చేస్తుంది, అందువల్ల వద్దు అంటున్నారు. కానీ అయితే మరి ఏం చేయాలి, అది వదిలేస్తే అదిల్ కోయల్ శంఖ తడగర్దం కోయల్, గంభీరంగా ధ్వనిస్తున్న శంఖం కలిగినటువంటి అజగర్, ఆ ఊళ్ళో పెరుమాళ్ళ పేరు అజగర్. అజగర్ అంటే అందగాడు అని అర్థం, సుందరబాహు అంటారు మన వారు, అందగాడు అజగర్. అక్కడికి తీర్థయాత్రలకు వెళితే ఆ పక్కకి వెళ్ళి ఆ కోవిల్ ఎక్కడో ఏమిటో తెలియక బస్సులో ఎక్కి తిరుమల రంసోలే తిరుమల రంసోలే అంటే వాళ్ళకి తెలియలేదు, అజగర్ కోయిలా అదైతే మాకు తెలుసు అన్నారు. అంటే అంత అందగాడు, అంత ప్రసిద్ధమైన అందం కాబోలు అక్కడ ఆయనకి, అజగరదం కోయిల్. ఎందువల్ల అంత అందం, శంఖత్ అజగర్, శంఖం పట్టుకున్నాడు కదండి, ఆ శంఖం పట్టుకుంటే చాలా అందం ఎక్కువైపోతుంది. అలాంటి స్వామి మదితవల్ కుడమి మాలిరం సోలై పది అదు వేత్తి ఎజువదు పయనే, అక్కడ ఆ కొండ మీద చంద్రుడు ఏదో పాకుతున్నట్టున్నట, ఇలా మెల్లిగా మీదకి ఎక్కుతున్నట్టున్నాడు ఆ చంద్రుడు చల్లచల్లగాను. అలాంటి కొండని చేరడమే మనకు కావలసింది. గర్భిణీ స్త్రీలు మెల్లిమెల్లిగా కొండ ఎక్కుతున్నట్టుగా అక్కడ శిఖరాలతో దోగాడుతూ వెళుతున్నట్ట చంద్రుడు ఆ మాలిరం సోలై అనేటటువంటి ఆ పర్వతాన్ని చేరండి అన్నారు. అని అవును మాలిరం సోలై, అసలు ముందర భగవంతుడు కాదు అక్కడ మాలిరం సోలై పతి, అంటే పతి అంటే దాని ప్రభువు అని, కానీ నగరం అని కూడా మనం తిరుపతి అంటాం చూడండి, తిరుపతి అంటే దివ్యమైన నగరం అని అర్థం, తిరుమల తిరుపతి అంటాం మనం ఇప్పుడు ఈ వెంకటాచలాన్ని, తిరుపతి తిరుమల అంటామే, పతి అంటే నగరం, దివ్యమైన నగరం కిందనున్నది, మీదనే తిరుమలై దివ్యమైనటువంటి కొండ అని అర్థం. అలాగా ఇక్కడ కూడా స్వామి చెప్తున్నారు, పయనల్ల సైదు పయనిల్లై నెంజే, పయనల్ల సైదు పయనిల్లై నెంజే, ప్రయోజనం లేని పనులు చేసి అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నానమ్మా తీయకు, పయనల్ల సైదు పయనిల్లై నెంజే, పయనల్ల సైదు ప్రయోజనం లేని అనవసరమైనటువంటి పనులు చేసేసి వేస్ట్ చేసేసుకోకండి మనస్సా నెంజే అని ఆయన మనస్సుకి ఆయన చెప్తున్నారు. కొన్ని కొంతవరకు మనస్సుకి చెప్తారు. పుయ్యల్ మడై వన్నర్ పురిందురై కోయల్, అదిగో ఆ నీలిమేఘశ్యాముడు స్థిరంగా ఉన్నటువంటి దివ్య దేశం అది. అక్కడికి వెళ్ళి మయ్యలు మీకు పొజులు సూడు మాలిరం సోలై, మంచి అందమైన తోటలతో చుట్టబడి ఉన్నటువంటి ఆ మాలిరం సోలై వెళ్ళాలా? కాదు కాదు, అయ్యన్మలై అడయోదదు కరుమమే. అయ్యన్మలై అంటే దీని పక్క కొండ. అంటే ఆ భగవంతుని యొక్క శక్తి మీద ఆళ్వారికి కలిగిన అవగాహన ఎంతగా ఉందంటే, భగవంతుడు కావాలా అక్కర్లేదు, ఆ కొండ చూడు, కొండ వరకు వెళ్ళాలి, అది కూడా అక్కర్లేదు, ఆ పక్క కొండ దానికి తగులుతూ ఉంటుందే ఒక కొండ, ఇలా కొన్ని కొండలు ఇలాగా ఒక కొండకి అటాచ్ అయ్యి మరో కొండ ఉంటుంది, అలా ఒక పక్కన ఒక కొండ ఉంది, ఆ కొండ చూడండి చాలు మీకు, అది అది చూసి అబ్బా మా అడ్డగారు కొండకి పక్క కొండ అండి అనుకోండి చాలు మీకు, పాపాలన్నీ నశిస్తాయి మనసా, అలా చేయవే అంటున్నారు. ఈ కొండకి పేరు ఏమిటండి? ఏమో పేరు లేదు ఏం లేదు, అడ్డగారి కొండకి పక్క కొండ అంతే, అయ్యన్మలై. మనకి రామాయణంలో రామచంద్రుడి ఆశ్రమాలన్నీ తిరిగినప్పుడు ఏదో అగస్త్యుడి ఆశ్రమానికి వెళ్ళాడు, అగస్త్య భ్రాత ఆశ్రమానికి వెళ్ళాడు అంటారు. పాపం అగస్త్య భ్రాత అంటే అగస్త్యుడు అన్నయ్య అని అర్థం తప్ప ఆ అగస్త్యుడు అన్నయ్యకి పేరేమిటో ఊరేమిటో ఎక్కడ, తర్వాత ఎక్కడో వెతికితే సుదర్శనుడు ఆయన పేరు అంటారు, కానీ అసలు ప్రసిద్ధంగా అగస్త్య భ్రాత అనే పేరు. ఎవరైనా కనుక పేరు ఊరు లేకుండా తండ్రితోటో అన్నదమ్ములతోటో ఉండి వాళ్ళ పేరుతోటే వీళ్ళు బతుకుతూ ఉంటే అగస్త్య భ్రాతరా అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ కొండ బతుకు అలా ఉందిట, అయ్యన్మలై పక్క కొండ అంతే, ఆ తిరుమలరంసోలై పక్క కొండ అది చాలండి. భగవద్ అంటే ఎలక్ట్రిక్ షాక్ లాగా అలా అలా ప్రవాహం పాకేస్తూ ఉంటుంది కనుక ఆ కొండే అక్కర్లేదు, ఆ కొండ పక్కనున్న కొండ చేరినా చాలు, అదే మీరు చేయవలసిన పని. అయన్మలై అడయవదు అదు కర్మమే, అదే కర్మ అంటే మీరు చేయవలసిన పని అదే. కరుమవన్ పాశం కడితుయవే పెరుమలై ఎడుతాన్ పీడురై కోయిల్ వరుమజై తవజం మాలిరుం షోలై తిరుమలై అదువే అడయవదు తిరమే. ఆయన ఎటువంటి వాడు ఆ తిరుమలరం సోలం మీద ఉన్న స్వామి, కరుమవన్ పాశం కడితు తుజంతుయవే, మన క్రూరములైనటువంటి కర్మ పాశాలు ఉంటాయి మనకి, మన కర్మ అనేది ఒక తాడులాగా మనని బంధించిస్తుంది. ఈ బంధనంలో ఉన్నాం మనం అందరం, మనకి తెలియదు, అంటే కొన్ని కొన్ని బంధాలు తెలియవు, అవి కట్టబడ్డారు అని తాళ్ళు గట్రా ఉండవు, ఉండకపోతే తెలియదు. ఇప్పుడు మనకి హనుమని బంధించారు కదా, ఇంద్రజిత్ బంధించాడు బ్రహ్మాస్త్రం వేసి, అది పైకి ఇలాగ తాళ్ళు కాదు కనుక అది కట్టబడ్డాడో లేదో అని భయపడి మళ్ళీ వట్టి తాళ్ళతో కట్టారట రాక్షసులు. కట్టేసరికి బ్రహ్మాస్త్రం శక్తి తగ్గిపోయి అది వదిలిపోయిందని, అయినా హనుమ రావణాసురుని చూడాలని అలాగా బంధంలో ఉన్నట్టు నటించాడు అని అంటారు. అలాగా ఈ పాశాలు మనకు కూడా కనపడడం లేదు, కానీ కర్మ పాశాలతో కట్టించుకో ఉన్నాం మనం. ఆ కరుమవన్ పాశం కడిత్తు తుజంతుయ్యవే, వాటిని వదిలేసుకొని హాయిగా ఉజ్జీవించాలి అంటే, ఉజ్జీవించడం అంటే మీదకి చేరడం, పైకి రావాలి అని అనుకుంటే ఏం చేయాలి? పెరుమలై ఎడుతాన్ పీడురై కోయిల్, పెరుమలై పెద్ద కొండనేటి ఎత్తినటువంటి ఆ మహానుభావుడైన శ్రీకృష్ణుడి యొక్క మహిమ ప్రకాశించేలాగా, ఆయన గొప్పతనం ఎంతదో తెలిసేలాగా ఇక్కడున్నాడు. వరుమజై తవజం మాలిరం షోలై, ఆ అక్కడికి వస్తున్నటువంటి ఆ నీలి మేఘాలు కలిగిన మాలిరం షోలై తిరుమలరం షోలై అనే దివ్య పర్వతాన్ని అడైవదు స్థిరమే, అడైవదు చేరి ఉండుటే స్థిరంగా చేయవలసిన పని, చేయవలసిన పద్ధతి అది. నువ్వు చెయ్యాలి అంటే, పద్ధతైన పని చెయ్యాలి అంటే ఇదిగో ఈ పని చెయ్యాలి. భగవంతుడు భగవద్గీతలో కృష్ణుడు ఎందుకయ్యా నువ్వు జన్మిస్తూ ఉంటావు అని అర్జునుడు అడిగితే, పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం అని చెప్తాడు. అంటే మంచివాళ్ళని రక్షించడానికి, చెడ్డవాళ్ళని హింసించడానికి కూడా నేను పుడతానయ్యా అని రెండు పనులు కదా చెప్పాడు. అంటే విరోధ నిరసన ఆయనే చేస్తాడు, మళ్ళీ సాధు పరిత్రాణం ఆయనే చేస్తాడు. ఆ రెండు ప్రయోజనాలకి ఎలాగైతే అవతారాలు ఎత్తుతాడో అర్చామూర్తిగా కూడా అదే పద్ధతి. అర్చామూర్తిగా కూడా చేసేది విరోధుల్ని నిరసిస్తాడు, మనకు కావలసినటువంటి మంచిని సమకూరుస్తాడు. అందుకని ఈ పెరుమలై ఎడుతానన్నది చెప్పారు. పెరుమలై ఎడుతానంటే ఆ పెద్ద కొండ ఎత్తి పట్టుకొని మనకు వచ్చే కష్టాలన్నిటినీ ఆపాడు, ఆపి ఐశ్వర్యం ప్రకాశించేలాగా నిలిచి ఉన్నాడు స్వామి. అటువంటి స్వామి దగ్గరికి వెళ్ళి వరుమజై తవజం మాలిరుం సోలై, అక్కడ అందమైన సన్నివేశం, ఇప్పటికి కూడా ఆ తిరుమల రంసోలై కొండ మీద ఎన్ని చెట్లు, చక్కటి వాతావరణం, చుట్టూ పక్షులు, కోతులు, ఇవన్నీ రకరకాల జంతువులు, చాలా అందంగా ఉంటుంది. ఇప్పటికే ఇలా ఉంది, అప్పుడు అంత బాగుండి ఉంటుంది. అక్కడ ఎలా ఉంది, వరుమజై తవజం మాలిరం సోలై, వస్తూ ఉన్నటువంటి వర్షాకాల మేఘాలు ఇలాగ దోగాడుతున్నాయి, దాని మీద అలా ఊగుతున్నాయి, అలాంటి మేఘాలు కలిగినటువంటి మాలిరం సోలై. అయితే ఇక్కడ వ్యాఖ్యానంలో ప్రశ్న వేసుకుంటారు, ఏంటి వస్తున్న మేఘం అన్నారేంటండి? అయ్యో మరి వాళ్ళ ఊళ్ళో అలా అనుకోవాలండి, వస్తువు వెళుతున్న మేఘం ఒకటి, స్థిరంగా ఉన్న మేఘం ఒకటి. ఆ స్వామి స్థిరంగా ఉన్న మేఘం అయితే మామూలు మేఘం, వస్తువు వెళుతూ ఉన్న మేఘం కనుక వస్తున్న మేఘం అని ప్రత్యేకించి చెప్పారు పాపం, మరి చెప్పకపోతే తెలియదు ఆ ఊళ్ళో రెండు మేఘాలు ఉన్నాయి కనుక అంటూ ఉంటారు చమత్కారంగా. సముద్వహంతి సలిలాతి భారం బలాకినో వరిధరానదంత మహత్సు శృంగేషు మహీధరాణం విశ్రమ్య విశ్రమ్య పునః ప్రయాంతి అంటారు. రామాయణంలో ఆ వర్ష ఋతువుని వర్ణిస్తూ సముద్వహంతి సలిలాతి భారం, ఆ సలిలం అంటే నీరు, నీటి యొక్క అతి భారం ఎక్కువ బరువుని మోస్తూ బలాకిన వరిధరాహ నదంత, పాపం ఈ మేఘాలు ఆ నీటి బరువుతో కూడా మహత్సు శృంగేషు మహీధరాణం ఆ పెద్ద పెద్ద కొండల మీద వెళుతూ విశ్రమ్య విశ్రమ్య పునః ప్రయాంతి, అక్కడ అలా విశ్రాంతి తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటూ వెళుతున్నాయా అన్నట్టుగా ఉంది అంటారు. అలాగే ఇక్కడ కూడా ఈ వస్తున్నటువంటి మేఘం అంత అందంగా వస్తోంది, గర్భిణీ స్త్రీ మెల్లిగా నడిచినట్టు అంటారు. తిరుముడై వలతాల్ తీవినై పెరుగుతాదు, ఆ దివ్యమైన పర్వతం చేరడమే తగినది. ఎత్తైన తోటలు, విశాలమైన తోటలో గల ఆ పర్వతాన్ని చేరితే చాలు, అదే మనకి కావలసినటువంటి సంపదని ఇస్తుంది అంట. తిరుముడై వలతాల్ తీవినై పెరుక్కాదు అరముయల్ ఆడి పడయవన్ కోయిల్ మరువిల్ వన్ సునై సూజ్ మాలిరం సోలే పురమలై షార పోవదు కిరయే. దీలో పుర తిర అనేకమైన బలాల చేత క్రూరమైన పాపాలని పెంచేసుకుంటూ ఉండకండర్రా, అలా ఒక ఇంతంత బలంగా ప్రయత్నం చేసి చేసి మరీ లోకంలో విషయాల మీద ప్రవృత్తులమైపోయి వాటిని పెంచేసుకుంటున్నాం, అది వదిలేసి ఆడి పడయవన్ కోయల్, ఆ ఆడి అంటే చక్రధారైనటువంటి ఆ స్వామిని నివాస స్థానమైనటువంటి మాలిరం సోలై యొక్క పురమలై, పురమలై అంటే ఇందాక పక్క కొండ అన్నారు, ఇది పురమలై అంటే ముందు కొండ, ఇది ఏదో మొత్తం దాని మీద చుట్టూ సంబంధం ఉన్నవన్నీ చాలు, చార పోవదు దాన్ని చేరేలాగా వెళ్ళడమే కిరి. కిరి అంటే చుట్టుకు అంటుంటాం చూడండి మనం, చాలా సులభమైన ఉపాయం, ఏమక్కర్లేదు, ఆ తిరుమల రంసోతో కొంచెం సంబంధం ఉన్న కొండ ఉంది, ఆ కొండ గురించి వెళ్ళాలనుకోండి చాలు అని. ఏమిటో ఆళ్వారి యొక్క ధైర్యం మనకి తెలియదు. ఇక్కడ అరబ్బాయిల్ ఆడిప్పడయవన్ కోయిల్ అంటారు, అరం అంటే ధర్మం, ఆ ధర్మంలో ప్రవర్తిస్తున్నటువంటి చక్రమును కలిగినటువంటి స్వామి యొక్క నివాస స్థానం ఆ తిరుమల రంసోలై అన్నారు. ధర్మం అంటే భగవంతుడికి రక్షణ ధర్మం,